చంపేశాను మేనమామని, మడి పట్టుకొచ్చాను. ఇప్పుడు కృష్ణుడు వచ్చాడు, కృష్ణుడితో యుద్ధం చేయాలి. సైన్యంతో, యాదవ సైన్యం నీ చేతిలో ఉంటుందిగా, సైన్యంతో నాకు అండగా రావా అంటే యగాదిగా చూసి నీకేమన్నా మతిపోయింది ఏమిట్రా? కృష్ణుడితో యుద్ధమా? ఆ కృష్ణుడు అంటే ఏమనుకుంటున్నావు? ప్రపంచమంతా సర్వనాశనం అయిపోయిన ప్రపంచ ప్రళయకాలంలో తానొక్కడు ఏకాకృతితో వెలిగే మహానుభావుడైన పరంజ్యోతి స్వరూపుడు. ఆయన పేరు చెబితే లోకాలు వణికిపోతాయి. భక్తితో సాష్టాంగ దండ ప్రణామం చెయ్యవలసిన కృష్ణుడితో నేను యుద్ధం చేయడమా? మామగారిని బతిమాలి మణిపుచ్చుకోమంటే పేక్కొయ్యమన్నానా నేనేమన్నా అన్నట్ట. అదేమిట్రా, మీరు ఎక్కేశారు కదా అన్నట్ట. నేనేం ఎక్కేశాం? మణిపుచ్చుకోమంటే చంపమనే చిచ్చి నీ స్నేహం నాకు ఆ సంబంధంలా. నీకు నాకు ఈ రోజు నుంచి కచ్చి. ఆ పూర్వం ఏంటంటే పండు పచ్చి అనేవారు. అలా పొమ్మన్నట్టు నిన్ను నమ్ముకున్నాను రా బాబు అనుకుని అక్కడి నుంచి ఏడుస్తూ అక్రూరుడి దగ్గరికి వెళ్ళాడు. అక్రూరా, నీ మాట ప్రకారమే కదా మా వేనమామను చంపాను, నువ్వు రక్షిస్తావా అన్నట్ట. వెంటనే ఆయన పులకించిపోయి రెండు చేతులు తోడితే కృష్ణుడికి, ఏ మహానుభావుడు ఆశ్రిత కల్పవృక్షం నీ కీర్తి బొందే. ఏ మహానుభావుడికి ఒక్కసారి నమస్కారం చేస్తే కోరిన కోరికలు తీరుస్తాడు, ఆశ్రిత కల్పవృక్షం అని పేరు పొందాడు అటువంటి వాణ్ణి, సర్వాంతర్యామిని, సగుణ నిర్గుణ పరబ్రహ్మాన్ని, జ్యోతిస్వరూపుణ్ణి, గుణ రూప కర్మాలకు అతీతుడైన వాణ్ణి, కరుణాస్వరూపుణ్ణి, హరిని, త్రిజగత్ చరుణ్ణి, కుంభినీధరుణ్ణి నేను యుద్ధం చేసి మెప్పిస్తానా? భక్తితో కొలిచి మెప్పిస్తానా? ఆయనతో యుద్ధం ఏమిటా పిచ్చివాడా? నీకు తెలియదా 17 మార్లు దండయాత్రకు వచ్చిన జరాసంధుడేమయ్యాడు, కంసాదులేమయ్యారు? ఆయనకి భక్తితో నమస్కరిస్తాం, ఆయనతో యుద్ధానికి వెళ్ళాం, నీవు రాక్షసుళ్ళే ఉన్నావు పొమ్మన్నాడు. వెంటనే ఆయన ఏం చేశాడు, ఈ మణి వల్ల ఎంత గొడవ వచ్చింది, చి ఈ మణి నీకు ఇచ్చేస్తున్నాను, నాకెందుకని విసిరి మొహం మీద కొట్టి వెళ్ళిపోయాడు. వెంటనే గుర్రవెక్కి మహావేగంగా పారిపోయాడు ఈ శతధన్వుడు. పారిపోతున్నాడు శతధన్వుడు అని తెలిసింది శ్రీకృష్ణ పరమాత్మకి. వెంటనే బలరాముడితో కలిశాడు. ఇద్దరూ కలిసి రథంలో వాడిని వెంటాడారట. వాడు పరుగు పరుగును వెళ్ళిపోతూ ఉంటే ఇంతలో శ్రీకృష్ణుడు చక్రం విడిచిపెట్టాడు. ఆ చక్రం వెళ్ళింది, వాడి తల నరికేసింది, వాడి కింద పడిపోయాడు. శ్రీకృష్ణుడు రథం మించి కిందకి దూకాడు. దూకి వాడి శరీరం అంతా వెతికాడు, వస్త్రాలు గాలించాడు, ఎక్కడ మణి కనపడలా. ఆయన అక్కడ వచనంలో రాశారు పాత్రగా, శతధన్వుణ్ డోరకహతుండయ్యే మణి లేదనినా. శతధన్వుణ్ణి అన్యాయంగా చంపినట్టున్నాం మనం, మణి వాడి దగ్గర లేదు, పొరపాటును చంపామా అన్నట్ట. అనగానే, ఆ మణి శతధన్వుడు అపహరించుట నిక్క మే మూలమయ్యనో ఎచటదాచెనో. కృష్ణ, అన్నీ తెలుసుండి కూడా ఏమీ ఎరగనట్టు మాట్లాడతావేమయ్యా? ఈ మణిని శతధన్వుడు అందరూ చూస్తూ ఉండగా అపహరించడం నిజం. వాడు ఎవరికి దాచడానికి ఇచ్చాడో ఆ పాపాత్ముడు తన పాపానికి తానే హతుడయ్యాడు. నువ్వే వెళ్ళి ఆ మణి ఎక్కడున్నదో గాలించు. వీడు చచ్చిపోయాడు గనక సత్యభామ ప్రతిజ్ఞ తీరినట్టే మీ మేనమావకి మామగారి శవానికి దహనం చేయిపో. ఇక ఈ నగరం మిథిలా నగరం అనుకోకుండా అంత దూరం వచ్చేసారట. ద్వారక నుంచి మిథిలా నగరానికి వచ్చేశారు వాళ్ళు తరుగుకుంటూ అని. మిథిలా నగరాధీశ్వరుడు జనక మహారాజు గారికి నేనంటే చాలా భక్తి. చాలా కాలం నుంచి బలరామ ప్రభు రమ్మంటున్నాడు కుదరలా, ఈ వంకతో వచ్చాం, బోర్డర్ దాటిపోయాం మనం, ఇక్కడికి వచ్చి ఆయనను అనుగ్రహిస్తాను, కొంతకాలం ఇక్కడ ఉంటానన్నట. అలాగేనన్నాడు. కృష్ణుడు వెనక్కి వచ్చేశాడు. ఈలోపు బలరాముడు వచ్చాడని తెలుసుకున్న మిథిలా నగరాధీశుడు జనకుడు పరివారంతో ఎదురొచ్చాడు. ఈ భూమండలాన్ని ఏ మహానుభావుడు తన సహస్ర ఫణా మండలం మీద నిరంతరం మోస్తున్నాడో అటువంటి ఆదిశేషుణ్ణి అనంతుణ్ణి తన గృహానికి తీసుకువెళ్ళాడు. ఆయన పాదపద్మాలు కడిగాడు, ఆ నీళ్లు శిరస్సున చల్లుకున్నాడు, గౌరవించాట. ఈలోపు మిథిలా నగరాధీశ్వరుడి దగ్గరికి బలరాముడు వచ్చాడనే వార్త అలా 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 వ్యాపించేది. వార్త కదా వ్యాపించడం దాని లక్షణం. అసలు వార్త అంటేనే వ్యాపించేదని అర్థం. ఎవరి బుద్ధి వాళ్ళది? బలరాముడు యోగేశ్వరుడని తెలుసు ఎవరికి? మిథిలా నగరాధీశ్వరుడికి. అందుకని బలరాముడిని ఆసనం మీద కూర్చోబెట్టి కింద కూర్చుని రోజు యోగాభ్యాసం అంటే ఏమిటి, అష్టాంగ మార్గం అంటే ఏమిటి, అసలు యోగం అంటే ఏమిటి అని ప్రశ్నించి తెలుసుకున్నట్ట. యోగ చిత్త వృత్తి నిరోధక. యోగము అంటే హృదయం తన ఇష్టం వచ్చినట్టు తాను వెళ్లకుండా నిరోధించున్నది అని అర్థం. యోగం అంటే అది అసలు అర్థం. మన మనస్సు నిలకడగా ఉండదు. ఈ క్షణంలో ఇక్కడ కూర్చునే ఉంటుంది. పద్మాగర్ గారు పురాణం విన్నారు, మనస్సు ఇక్కడ కూర్చు మనస్సు ఉండదట, శరీరం ఉంటుంది. కానీ ఇంటి దగ్గర గ్యాస్ స్టవ్ కట్టానో లేదో, ఈయన 8 గంటలకల్లా వదిలితే బాగుండరా బాబు, మధ్యలో పెడితే బాగుంటుందేమో అని కొంతమంది, పురాణానికి వచ్చాము ఈ పూట ప్రసాదం ఏముందో అని కొంతమంది, సాయంకాలం పూట గురువారం పూట నాకు టిఫిన్ చెప్పడం మర్చిపోయాను భోజనం పెడతారేమో, లేనిపోరు కూడా టిఫిన్ చేస్తారా లేదా అని ఒకళ్ళకి, ఎవడు కూడా వాడిది హృదయం అటువంటిది, మాకు మీకని కాదు. ఆ క్షణం ఎక్కడి నుంచి మాయమైపోతూ ఉంటుందా? అమ్మ బావో, ఈ హృదయం భయంకరమైనది, చంచలమైనది, కోతితో పోల్చారు దీనిని. శంకరాచార్యులు స్వయంగా చెప్పాడనమాట ఏమని, ఓ కపాలిన్ భిక్షోమే హృదయ కపిమత్యంత చపలం అన్నాడు. ఏమయ్యో పరమేశ్వర, నువ్వు ముష్టాడివి, ముష్టి ఎత్తుకోవడానికి ఇంటింటికి పెడితే అందరూ ముష్టి వేస్తారో వెయ్యరో, ముష్టివాడికి పక్కన కోతి ఉందనుకో, కోతిని ఆడిస్తే వెంటనే ఏం చేస్తారట, కోతిని ఆడించేవాడికి ఒక రూపాయి వేస్తారు. నువ్వు కోతిని తీసుకెళ్ళు, కానీ మామూలు కోతి కాదు, నా హృదయము అని ఒక కోతి ఉన్నది, ఇది అత్యంత చపలం, దీని అంత చపలమైంది మరొకట్లేదు, మామూలు కోతి కంటే భయంకరమైంది ఈ హృదయం అనే కోతి. ఏ క్షణంలో ఎక్కడికి వెళుతుందో తెలియదు, అక్కడ కూర్చున్నట్టే కూర్చుని సినిమా సీరియల్ మీదకి పోతుంది, పక్క గదిలోకి వెళ్ళిపోయి టీవీ పెట్టుకోబుద్ధేస్తుంది కుమార గొడవ, ఇక్కడుంటే పెట్టుకునేవారని, ఎన్ని రకాలుగా చపలత్వంతో గంతులేసే కోతి ఈ హృదయం అన్నాడు. అంటే హృదయాన్ని కోతితో పోల్చారు, ఇది నిమేష మాత్రంలో అటు ఇటు పోతూ ఉంటుంది. అటువంటి చపలమైన హృదయ వృత్తిని అదుపులో పెట్టి కాన్సన్ట్రేషన్ అంటే అదనమాట, అత్యద్భుతమైనటువంటి నియంతృత్వంలో ఉంచి ధారణ పెంచుకునే శక్తినిచ్చేది యోగం. అటువంటి యోగాభ్యాసాన్ని బలరాముడి ద్వారా ఆయన తెలుసుకుంటూ ఉంటే ఇది హస్తినాపురంలో ఉన్న గాంధారీపుత్రుడికి దుర్యోధనుడికి తెలిసిందట. చల్లమున్న గాంధారేయుడు ఆ క్షణమే పట్టుదలతో వచ్చాట గాంధారీసుతుడు. ఏమని, ఈ సృష్టిలో ఎప్పటికైనా మళ్ళీ భీముడు బతుకుతాడన్న నమ్మకం, చచ్చిపోయాడైనా వాడికి నమ్మకంలా, వాడు అంతపురే లక్క ఇంట్లో తగలబెట్టాడు, అయినా లోపల ఎక్కడో పీకుతోంది వాడికి. ఒకవేళ భీముడు మళ్ళీ బతికొస్తే, భీముడిని గదాయుద్ధంలో జయించాలంటే ఆయనకున్న దేహబలం నాకు లేదు కానీ కౌశల్యం స్కిల్ ఉంటే, నైపుణ్యం ఉంటే వాడిని జయించవచ్చు. గదాయుద్ధంలో నైపుణ్యం ఎవరివ్వగలరు? ఈ సృష్టిలో గదాయుద్ధంలో ఆరితేరిన వాడు బలరాముడు తప్ప మరొకడు లేడు. అందుకని ఏం చేశాట గాంధారేయుడు, లలి తానేర్పంగ కౌశలము తగనేర్చన్ హలిచే ఆశ్రిత నిర్జర ఫలిచే త్రైలోక్య వీర భట బలిచే. ఆ క్షణమే ఏం చేశాడు, యుద్ధ కౌశల్యం గదాయుద్ధ కౌశల్యం నేర్చుకోవడానికి వచ్చాట దుర్యోధనుడు. ఎవరి దగ్గర నేర్చుకోవాలనుకున్నాడు, హలిచే హలాయుధం ధరించినటువంటి బలరాముడితో. తర్వాత వేశాడు విశేషణం పోతన గారు, నిర్జర ఫలిచేట ఆశ్రిత నిర్జర ఫలి. నిర్జర ఫలి అంటే కల్పవృక్షం, దేవతావృక్షం. ఫలి అంటే ఫలమునిచ్చేది గనక ఫలి అన్నారు వృక్షం, అది మామూలు వృక్షం కదట, నిర్జర ఫలి అన్నారు కల్పవృక్షం. ఎవరికి కల్పవృక్షం? ఆశ్రిత నిర్జర ఫలి, తనని ఆశ్రయించుకున్న వాళ్ళకి, నువ్వే దిక్కు అని నమ్మిన వాళ్ళకి కల్పవృక్షంలా కోరిన కోరికలు తీరుస్తాట అటువంటి వాట. త్రైలోక్య వీర భట గణ బలిచేన్, 3 లోకాలలో ఉన్న వీరాది వీరులందరినీ జయించే పరాక్రమం కలిగిన, బాహుపరాక్రమం కలిగిన బలరాముడి దగ్గరకు వచ్చాడు. కాళ్ళకి నమస్కారం చేశాడు, ఏం కావాలి అన్నట్ట. అంతవరకు ఎవరు బలరాముడి దగ్గరకు వచ్చి నాకు గదాయుద్ధం నేర్పమని ఎవరు అడగల, గదాయుద్ధం అంటే ఆయనకి ఇష్టం. అలా మొట్టమొదటి అడిగాడు కాబట్టి ప్రథమ శిష్యుడు, ఎంత అధమ శిష్యుడైనా గౌరవం అదే కారణం. ఒక్కొక్కళ్ళు ఉంటారు మొట్టమొదటి శిష్యుడిగా చేస్తే వాడు ఎంత విధమైన వాడిని విడిచిపెట్టకుండా వాడితోటే జంటగా అతుక్కుపోయి చివరికి పెంట అని పేరు తెచ్చుకుంటారు, అది రహస్యం. ఇక వాడు వచ్చి కాళ్ళ మీద పడి, నీ అంతటి మహానుభావుడు లేడు, నాకు గదాయుద్ధం నేర్పమన్నట్ట. గదాయుద్ధం నేర్పాడు. ప్రారంభంలో బలరాముడి చేతిలో చావు దెబ్బలు తిన్నాడు. 7 ఏళ్ల పాటు గదాయుద్ధం నేర్చుకున్నాక 7 ఏళ్ల పూర్తి అయ్యాక బలరాముడి గదాయుద్ధానికి పిలిచి హఠాత్ ఎగిరి వీపు మీద ఒక దెబ్బ కొట్టాట, దాన్ని చంక్రమణం అంటారు. ఎగిరి అవతల వీరుడికి తెలియకుండా వీపు మీద గదతో కొట్టడం చాలా కష్టం, అందులో బలరాముడిని. బలరాముడికి మతిపోయి, ఒరే గురువుని మించిపోయావురా, ఈ చంక్రమణం అనే విద్య నువ్వు ఇంత తొందరగా నేర్చుకున్నావు, ఇక నువ్వు నా అంతటి వాడు అయిపోయావు పొమ్మన్నట్ట. అదిగో అప్పటి నుంచి బలరాముడికి ఎన్ని తప్పులు చేసినా దుర్యోధనుడి మీదే అభిమానం. దుర్యోధనుడు అంటే ప్రాణం అన్నమాట, శిష్యుడు కదా మరి. అందుకని ఏం కావాలో కోరుకోమన్నాడు గురువుగారిని. నువ్వు నా అంతటి వాడు అని పేరు తెచ్చుకోవడమే నాకు కావాలి, ఇంకా నాకేం వేరే అక్కర్లేదన్నట్టు. అప్పుడు ఆయన గురువుగారి కాళ్ళ కింద ఉన్న దుమ్ము తీసి నెత్తి మీద రాసుకుని నీ పేరు నిలబెడతాను గురుదేవా అని వెళ్ళిపోయాడు. అదిగో తర్వాత వచ్చేట మళ్ళీ బతికొచ్చిన భీముడు, అప్పుడు ఆయన నేర్చుకున్నాడు. కానీ ఏం లాభం? ముందు నేర్చుకున్న వాడి మీద ఉన్న అభిమానం రెండో వాడి మీద ఉండదు. ఫస్ట్ శిష్యుడే. ఆ తర్వాత వాడు ఎంత గొప్పవాడు అవనివ్వండి, వాడు మహాత్ముడు అవనివ్వండి, ఆ మొదటి వాడి మీద ఆయనకి శాశ్వతంగా అభిమానం అలా ఉండిపోయింది అన్నారు. సంవత్సరం పాటు జనకరాజు గారి కొలువులో ఉండి ఒకవేపు యుద్ధం నేర్పాడు, ఒకవేపు యోగం నేర్పాడు, వచ్చిన వాళ్ళకి దానాలు ఇచ్చాడు, కొంతమందికి పూజా విధానాలు మంత్రశాస్త్రంలో అరితేరినవాడు ఆయన, అవి నేర్పాడు, పురాణాలు చెప్పేటండు. బలరాముడు మాలాంటి పౌరాణికులకు ఆదర్శప్రాయుడు ఆయన, పురాణ కథలు ఇతిహాసాలు ఆయన చెప్పినట్టు ఇంకెవరు చెప్పలేరు. అందులో ఆదిశేషుడు అసలు భాషాపర శేషభోగిని పొగురుతారు, పాండిత్యంలోకి ఆయన మించినవాడు ఎవరు. అందుకని ఆదిశేషుడు అంశ కనుక మహానుభావుడు పురాణాలు కూడా చెప్పేశాడు. ఈలో ఇక్కడ ఒకనొకనాడు శ్రీకృష్ణ పరమాత్మ బలరాముడికి కౌరు పెట్టాడు, ఉన్నత చాలేవయ్యా మా ఇంటికి తిరిగి రమ్మని. బలరాముడు తిరిగి అక్కడికి ద్వారకా నగరానికి వచ్చాట. ద్రుపద మహారాజు తన కుమార్తెకి స్వయంవరం చాటాడు. ఆ స్వయంవరానికి బలరాముడికి కృష్ణుడికి ఆహ్వానం వచ్చింది. అన్నయ్య ఈ స్వయంవరానికి మనం కూడా వెడదామన్నట్ట. మనమెందుకు కృష్ణ, ఈ పెళ్ళి మనది కాదుగా అన్నట్ట బలరాముడు. మన కోసం కాదు, పాండవులు లక్క ఇంటిలో చచ్చిపోయారని మనం కూడా ఏడ్చామే, అప్పుడు నేను ఏడ్చిందంతా ఒట్టొట్టి ఏడుపు. ఇప్పుడు మనం వెడితే పాండవ దర్శనం అవుతున్నారు కానీ పులకించిపోయి అలాగా సరే అయితే వెడదామన్నట్ట. అదిగో అక్కడికి వెళ్ళాక మత్స్య యంత్రాన్ని కొట్టిన అర్జునుడిని చూపించి, వాడే అర్జునుడు, ఆ పక్కన ఉన్నటువంటి వాడు ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు అన్నట్ట. ఈరోజు ఎంత అదృష్టం, మన వాళ్ళు సొంత మేనత్త కొడుకులు బతికి బట్టకట్టారు అని ఆనందించాట బలరాముడు. తదనంతరం ద్రౌపది వివాహం అయిపోయింది. వివాహం అయిపోయినప్పుడు విడిది ఇంటికి వెళ్ళారట వీళ్ళిద్దరూ బలరామకృష్ణులు. అక్కడ రాశారండి పోతన గారు అద్భుతమైన పద్యం అన్నట్ట. చెంచుచారుంచితయ్యి కొత్త పెండ్లి కూతురగుట ఇంచుక సిగ్గున తోచుచు. ఆవిడ మంచి వక్షోజభారంతో ఉంది, జుట్టు కూడా బాగా పెరిగి ఉంది, కొత్త పెళ్లి కూతురు. అలాగా సన్నని నడుముతో కుచభారంతో కచభారంతో వచ్చి కృష్ణుడికి నమస్కరించిందిట. మొట్టమొదట నమస్కరించింది కృష్ణుడికి, బలరాముడికి కాదు. ఆవిడ, అమ్మా నీ భర్తల భారం నీ భారం నాది అని దీవించాడు ఆయన, ఇచ్చిన మాట అందుకే చివరిదాకా నిలబెట్టుకున్నాడు. ఆవిడ ఆశ్చర్యం చూడండి, పెళ్ళి అయ్యాక తండ్రికి దండం పెట్టాలి, సొంత అన్నగారు దృష్టజ్యుమ్నుడికి దండం పెట్టాలి, తక్కిన వాళ్ళకి దండం పెట్టాలి. పెళ్ళైన ఆ క్షణమే అక్కడికి దృష్టజ్యుమ్నుడు వచ్చాడు, ద్రౌపదుడు వచ్చాడు, హేమహేమీలు వచ్చారు, ఎవ్వరికీ పెట్టలేదు ఆవిడ దండం. మొట్టమొదట వచ్చి శ్రీకృష్ణ పరమాత్మకే దండం పెట్టింది. ఆవిడ పేరు కూడా కృష్ణ, అసలు పేరు కృష్ణ. ఆవిడికి తెలుసు శ్రీకృష్ణుడు తప్ప పరంధాముడు తనని రక్షించేవాడు ఈ సృష్టిలో లేడని. అందుకే అంతమందిలో మొదటి నమస్కారం ఆయనకి చేసింది. ఆయన కూడా అభయం ఇచ్చాడు, ఈ క్షణం నుంచి నీ భారం నాదంటాడు ఆయన. ఆయనకి తెలుసు ఎందుకు దండం పెట్టిందో. అసలు ఆ సంబంధం, జీవాత్మ పరమాత్మల సంబంధం ఇంకెవరికీ అర్థం కాదు. ద్రౌపది కృష్ణుణ్ణి నా మాత్రమే నమ్మింది, కృష్ణుడు కూడా సొంత చెల్లెలకు కూడా అంత విలువ ఇవ్వలేదు. సుభద్రకి, ద్రౌపదికే ఇచ్చాడు. పిలిస్తే ద్రౌపది పిలిస్తే వచ్చాడు, కానీ సుభద్ర పిలిస్తే రాలేదు ఆయన. అలా నమస్కరించాక అక్కడ వాళ్లతో ఉండి విందులు వినోదాలు ఏలుకుంటూ ఒకనాడు వాళ్ళందరికీ అడవి ఇచ్చేట, కాండవ వనం. అక్కడికి వెళ్ళి అడవిలో బతకండి అన్నట్ట ధృతరాష్ట్రుడు. ఆ అడవికి వెళ్ళారు. ఆ అడవికి వెళ్ళినప్పుడు తమాషా జరిగింది. యమునా నదీ తీరంలో కృష్ణుడు అర్జునుడు రథమెక్కి వేటకి వెళ్ళారు. అక్కడ జంతువుల్ని వేటాడుతూ ఉండగా అర్జునుడికి దాహం వేసింది. యమునా నదిలో నీళ్లు తాగడానికి వెడితే ఆ నదీ మధ్యంలో ధగధగ మెరిసిపోతున్న భవనం కనపడింది. ఇంద్రుడి భవనం కంటే, కుబేరుడి భవనం కంటే మెరిసిపోతున్నది సూర్యమండలం వరకు ఉన్నది. ఎన్నో పర్యాయాలు ఈ నదీ తీరంలో వేటకి వచ్చాను, వేటకి వచ్చిన నాకు ఒక్కనాడు కూడా ఈ భవనం దర్శనమివ్వలేదు, ఇవాళ ఈ భవనం దర్శనమిచ్చింది ఆశ్చర్యం అనుకున్నాడు ఆయన. ఇంతలో ఆ భవనం మధ్యలోంచి ఒయ్యారంగా ఒత్తైన నల్లని జుట్టుతో, ఎర్రని కాంతితో, బంగారపు కాంతితో ఒక సుందరీమణి వచ్చింది. మంచినీళ్ళు ఇమ్మన్నాడు ఆయన, మంచినీళ్ళు ఇచ్చింది. ఇంతకీ అమ్మా నీవెవరవి, నేను చాలాసార్లు ఈ నదీ తీరంలో తిరిగి ఎప్పుడూ కనిపించలేదు బిల్డింగ్, హఠాత్తుగా ఈ బిల్డింగ్ ఎక్కడి నుంచి వచ్చిందని అడిగితే ఇవాళ నేను ఇక్కడ నీకు కనపడ్డాను కాబట్టి ఈ భవనం కనపడింది. ఈ భవనం ఎవరికి పడితే వాళ్ళకి కనపడదు. ఏ సూర్యతనూజను, నేను సూర్యుడి కూతుర్ని, కాళింది అంటారు నన్ను. మా నాన్నగారు సంధ్యాదేవి వల్ల నన్ను కన్నాడు. ఈ యమునా నది అనే పేరుతో ప్రవహిస్తున్న నదిని కూడా నేనే, ఒక పక్కన నదీ రూపం మరొక పక్కన ఈ రూపంతో ఉంటాను. ఒకనాడు మా నాన్నగారు నన్ను పిలిచాడు, అమ్మాయి నువ్వు వరపుత్రికవి, నదీస్వరూపిణివి, నిన్ను సామాన్య మానవుడు భరించలేడు. ద్వాపర యుగంలో కృష్ణుడు వచ్చేదాకా ఈ నదీ మధ్యంలో నీకు భవనం ఇస్తా, ఆ భవనంలో కూర్చుని పరమాత్ముడైన వాసుదేవుడి గురించి జపం చెయ్యి, ఆయన నిన్ను చేపడతాడు అని చెప్పాడు. అప్పటి నుంచి కృష్ణుడి రాక కోసం కృష్ణ పరంధామ వాసుదేవ అని భజన చేసుకుంటూ కూర్చున్నాను. ఇంతలో నువ్వు వచ్చావు, నరుడివి, ఆ నారాయణుడిలో సగం నీవని తెలుసు, నన్ను చూచావు కాబట్టి భవనం నీకు దర్శనమిచ్చేలా చేశాను అన్నదట. వెంటనే ఈయన మంచినీళ్ళ దగ్గర కృష్ణుడి దగ్గరకు వచ్చి, కృష్ణ నీ కోసం తపస్సు చేస్తున్న భక్తురాలు సూర్యపుత్రిక అనగానే కృష్ణుడు వచ్చి ఆవిడ కుడి చేతిని తన కుడి చేతితో పుచ్చుకుని తన రథం ఎక్కించుకుని బయలుదేరాట. ఇదిగో ఖాండవ వనంలో ఉన్నటువంటి ధర్మరాజు గారి ఇంటికి వెళ్ళాట. వెళ్ళగానే పెళ్ళేం చేసుకోలే, వీళ్ళిద్దరూ అక్కడ చాలా రోజులు విహరించారు నరనారాయణులు ఇద్దరు. ఒకనాడు ఆ ఖాండవ వనంలో తిరుగుతూ ఉంటే బక్క చిక్కిపోయిన ఒక డొక్క ఎండిపోయిన బ్రాహ్మడు దర్శనమిచ్చాడు. వీళ్ళకి నమస్కరించాడు. ఏం కావాలని అడిగారు ఈ నరనారాయణులు. ఏం కావాలంటే కాదు, మాట తీరుస్తాం అనండి. మాట ఇవ్వండి అనగానే కృష్ణుడు అర్జునుడి తొందరపడకన్నాడు. అయినా అర్జునుడు మాట ఇచ్చేసాను, నీకు ఏం కావాలో కోరుకో అన్నాడు. అర్జునుడికి తొందరపాటు ఎక్కువ, నరుడు కదా, ఆయన తొందరపడ్డు నారాయణుడు గనక. అప్పుడు ఆయన అన్నట్ట, నేను ఎవరిని అనుకుంటున్నారు, ఇలా బక్క చిక్కిపోయి మీ ఎదురుకుండా ఏదో పంచి కట్టుకుని పైన్లా కండువా వేసుకున్నాను అనుకుంటున్నారేమో, వెర్రి వాళ్ళలారా, నేను అగ్నిదేవుడు అన్నట్ట. అగ్నిదేవుడికి మాతో పనా ఏమిటన్నారు వీళ్ళిద్దరూ. మరేం లేదు, ఓ మహారాజు గారు ఉన్నాడు, తెగ యజ్ఞం చేసేసాడు, వీడు అమ్మగడపాడ నెయ్యి పోసేసాడు, బాగాను డాల్డా కాదు ఒరిజినల్ నెయ్యి, ఆ నేతి దెబ్బకి నాకు ఇండైజేషన్ పట్టుకుంది, అగ్నిదేవుడికి కూడా అగ్నిమాంజ్యం పట్టుకుందిటండి, మీరు నెయ్యి వద్దు అండంలో ఆశ్చర్యమే ఉన్నది. మామూలు మానవులు వద్దో వద్దో అన్నారు. ఆ మహారాజు గారు ఎవరు నాకు మళ్ళీ పోసేసేట బాగా నెయ్యి దొరికిందని. ఆ నేతికి అగ్ని గారు కూడా మండకుండా అయిపోయేట, ఇండైజేషన్ పట్టుకుందిట, గ్యాస్ ట్రబుల్ పట్టుకుందిట. ఎలా గ్యాస్ సిలిండర్ ఏమో రేటు పెరిగిపోతుంది, ఇక్కడ కడుపులోనూ పెరుగుతుంది, ఎక్కడ చూసినా పెరగడమే పెరగడం. ఇప్పుడు ఇది తగ్గాలి అంటే ఈ ఖాండవము అని పేరు కలిగిన అడవి తగలబెట్టాలి. ఈ అడవిలో మూలికలు ఉన్నాయి, ఆ మూలికల్ని కనుక తగలబెడితే అజీర్ణ వ్యాధి పోతుందిట. ఆ ఖాండవనం తగలబెడితే దగ్గులు కూడా పోతాయి. ఆ వనం తగలబెట్టాలని అగ్నిహోత్రుడైన నేను ప్రయత్నిస్తూ ఉంటే ఇక్కడ ఇబ్బంది వస్తుందన్నాడు ఆయన. ఏమిటది, ఈ వనంలో అశ్వసేనుడు అని ఒక నాగరాజు ఉన్నాడు, వాడు వాళ్ళ అమ్మతో పాటు కాపురం పెట్టాడు. ఈ అశ్వసేనుడు ఇంద్రుడికి మిత్రుడు, అందుకని ఇంద్రుడు ఈ అడవి తగలబెట్టేప్పుడల్లా వచ్చి వర్షం కురిపించి ఆర్పేస్తున్నాడు. వర్షం కురిస్తే అగ్ని ఆరిపోతుంది, దాంతో మూలికలు తగలబడ్డంలా, మూలికలు తగలబడకపోతే ఈ ఎండైజేషన్ పోవడంలా, ఎండైజేషన్ పోకపోతే అఖండ దీపం వెలిగించలేకపోతున్నా నేను అన్నట్ట. అగ్నిహోత్రుడికి మరి మంటగా ఉంటే ఏం వెలుగుతాడు అక్కడ. మీ ఇద్దరు ఈ అడవి తగలబడేలా చెయ్యండి, నాకు ఆరోగ్యం బాగుంటే మీకు వరం ఇస్తానన్నట్ట. సరే అర్జునుడు కానీ అన్నాడు, కానీ మా దగ్గర ఆయుధాలు లేవు ఎలాగా అనగానే, నేనిస్తాను ఆయుధం. పూర్వం ఒకనొకప్పుడు బ్రహ్మదేవుడు తన మనస్సంకల్పంతో అద్భుతమైన ధనుస్సు సృష్టించాడు. ఆ బ్రహ్మదేవుడి మనస్సంకల్పంతో పుట్టిన ఆ ధనుస్సుకి గాండివము గాండీవము రెండూ కూడా దీర్ఘం ఉన్నాయి అని పేరు పెట్టాడు. 60,000 సంవత్సరాలు ధరించేట ఆయన దాన్ని. ఆ తదనంతరం ఆయన దానిని ఇంద్రుడికిచ్చాడు. ఇంద్రుడు 15,000 సంవత్సరాలు దాన్ని ధరించాడు. ఇంద్రుడి దగ్గర నుంచి వరుణదేవుడు పుచ్చుకున్నాడు. వరుణుడు 5,000 సంవత్సరాలు ధరించాడు. వరుణుడి దగ్గర నుంచి చంద్రుడి దగ్గరికి వెళ్ళింది, ఆయన 2,000 సంవత్సరాలు ధరించాడు. ఆ తదనంతరం చంద్రుడు ఇదిగో నాకిచ్చాడు, నేను ఇప్పటికి 1,000 ఏళ్ళుగా దీన్ని ధరించా, ఇది నీకు ఇస్తా, నువ్వు 65 ఏళ్ళు ధరిస్తావు, 65 ఏళ్ళు ధరింపగలవాడు అన్నారు. 65 ఇయర్స్ ఇది నీ చేతిలో ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ వరుణుడికి ఇచ్చేయి, మాకక్కర్లా, వరుణుడే ఇది కోరుకుంటున్నాడు. అందుకే మనుచరిత్రలో అలసాని పెద్దన మనుచరిత్రలో ఈ వరుధిని చంద్రుణ్ణి తిడుతుంది, వెన్నెలలో విరహం ఎక్కువైపోయి, గాండీవము నీ చేతిది పాండవుని చేరబట్టి బ్రతికితి మా విల్లుండి ననేడు నిశాచర చండవే అల్లునకు తోడు శతభల్లములన్ అంటుంది. చంద్ర, నీ దగ్గర ఉండే గాండీవం ఒకప్పుడు అర్జునుడి దగ్గరికి వెళ్ళిపోయింది కాబట్టి బతికాం. ఆ గాంధీవన్ నీ దగ్గర ఉంటే మన్మధుడు నీ మేనల్లుడు, వాడితో కలిసి వాడు పుష్ప బాణాలు ఇస్తే నువ్వు నిజమైన బాణాలు వేసి మమ్మల్ని చంపవా అని తిట్టిందిట. అదని వాడు చంద్రుడి దగ్గర ఉన్న కథ. ఈ ధనుస్సు నీకు ఇస్తా, దీనితో పాటు రెండు తూణీరములు అంటే బాణములు పెట్టుకునే అమ్ముల పొదులు అన్నమాట, అమ్ముల పొదులవి అక్షయ తూణీరాలు. అవి అక్షయ తూణీరాలు అంటే ఒక బాణం వేస్తే మళ్ళీ ఇంకో బాణం అందులో వస్తుందన్నమాట. ఎప్పుడు నాలుగే నాలుగు పొల్లలు ఉంటాయి, ఎన్ని పుల్లలు తీసినా నాలుగు ఉంటాయట బాణాలు. అలా ఉంటేనా ఇక మనకి ఈ అమ్యూనియేషన్ తగ్గిపోయిందనే వెంగక్కర్ల యుద్ధంలో అంత హాయి అన్నారు. ఈ అక్షయ తూణీరాలు కూడా ఇస్తున్నాను, ఈ ధనుస్సు నీకు ఇస్తున్నాను కృష్ణ, ఇక నీకు చక్రం ఇస్తాను. మీ ఇద్దరూ కలిసి విజృంభించండి అనగానే చక్రం ఆయన పుచ్చుకున్నాడు, ఈ ధనుస్సు ఈయన పుచ్చుకున్నాడు. ఆకాశంలో మేఘాల మించి వర్షం పడకుండా ఉండడానికి గాంధీవంలో బాణాలు ఎక్కుబెట్టి ఒక పెద్ద పందిరి కట్టేశాట గుండ్రంగా చక్రంలాగా కాల్చేయమన్నాడు. అగ్నిహోత్రుడు విజృంభించి కాండవనాన్ని ఏపార్చేశాడు, భస్మం చేసి పారేశాడు, దగ 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 కాల్చి పారేశాడు. దాంతో ఇంద్రుడు వచ్చి వర్షం కురిపిస్తూ ఉంటే ఆ ఇంద్రుడు కురిపించే వర్షం చుక్క ఇక్కడ పడకుండా బాణాలతో చక్రంతో కాపలా కాశారట. ఇంద్రుడిని చితక్కొట్టారట. చివరికి ఇంద్రుడు వెళ్ళిపోయాడు పాపం విసిపోయి. అదిగో అప్పుడు అందులో నిద్రపోతున్న అశ్వసేనుడు అనే నాగరాజు, అమ్మ బాబోయ్ కాండవం తగలబడిపోతుందని తన తల్లిని తోకకి తగిలించుకుని పైకెగురుతూ ఉంటే అర్జునుడు మూడు బాణాలతో కొట్టేశాట. ఆ బాణాలు తోకకి తగిలి తోక తెగింది, తోకకున్న వాడి తల్లి చచ్చింది. అప్పటి నుంచి అశ్వసేనుడు కసిపెట్టుకుని కర్ణుడి దగ్గరికి వెళ్ళి, కర్ణ నాగాస్త్రం అనే పేరుతో నీ దగ్గర ఉంటాను, ఆ దుర్మార్గుడు అర్జునుడు నా తల్లిని చంపాడు, వాడిని చంపేదాకా నీ దగ్గర ఉంటానన్నాడు. అదిగో వాడనమాట నాగాస్త్రం అంటే. అప్పటి నుంచి కర్ణుడు జాగ్రత్తగా పూజామందిరంలో రోజు పూజించేట. ఆ చిట్ట చివరి యుద్ధంలో వేశాడే కర్ణపర్వంలో ఆ నాగాస్త్రమే వేస్తే సరిగ్గా అది వచ్చి కంఠం మీదకి తగులుతున్న సమయంలో కృష్ణుడు పంచాంగుళముల మేర ఐదు అంగుళాలు భూమిలోకి దింపేట ఆ రథాన్ని కసిక్కి నొక్కేట వేలుతో. వెంటనే ఏమైంది, కంఠానికి తగలవలసింది వచ్చి కిరీటాన్ని తగలబెట్టేసింది. తగలబడిపోయగానే మళ్ళీ వచ్చి ఆ పాము కృష్ణుడిని అర్జునుడిని తగలబెట్టడానికి వస్తోంది. అర్జునుడు ఇదేమిటయ్యా అస్త్రం తప్పి మళ్ళీ మీదకు వస్తోందంటే మర్చిపోయావా, కాండవనం తగలబడినప్పుడు వీడితోకే నువ్వు నరికావు, అప్పటి నుంచి పగబెట్టున్నాడు, తాచుపాము పగంటే ఇది అనగానే ఆరు పటుభల్లములదును మాడెనతడు, ఆరు బాణాలతోటి ఆ వస్తున్న నాగాస్త్రాన్ని మొక్కలు మొక్కల కింద నరిగి వారేసేట అర్జునుడు ముందే మజాక అన్నారు. అది కథ. అశ్వసేనుడు అలా తప్పించుకున్నాడు. అందులో మయుడు అని ఒక ఆయన ఉన్నాడు, రాక్షసులకి శిల్పి, వాడు నిజమైన ఇంజనీర్ మాయావి. వాడు పారిపోతూ ఉంటే కృష్ణుడు వాడిని చక్రంతో కట్టుబోయాట. వెంటనే అర్జున రక్షించమనగానే కృష్ణ ఆగమని మయుడిని పిలిచి, మా కృష్ణుడు చంపాలనుకున్న నే రక్షిస్తానన్నట్ట, కృష్ణుడు చంపబోయిన నన్ను రక్షించావు, మీకు సరి అని ఉపకారం చేస్తానన్నట్ట. అప్పుడు కృష్ణుడు నవ్వి, అర్జున వాడు ఉపకారం చేస్తానంటున్నాడే, ఆ ఉపకారం నీకు ఎంత అపకారం అవుతుందో భవిష్యత్తు తెలుస్తుంది అన్నట్ట, అందుకే చంపాలనుకున్నాను, నువ్వు కాపాడు కాపాడన్నాడు. అదిగో తదనంతరం మయుణ్ణి వెంట పెట్టుకుని కాండవన దహనం చేసి అగ్నిహోత్రుడి వరప్రసాదం పొంది వీళ్ళంతా ఆ వనమంతా నున్నగా తయారైపోయింది, ప్లాట్లు చేసి అమ్ముకోవడానికి పనికొస్తుందన్నమాట. ఈ ప్లాట్ అంతా నీకు ఇచ్చేశానన్నాడు అగ్నిహోత్రుడు. కబ్జాలు అప్పట్లో కూడా అక్కడ అద్భుతమైన ఇంద్రప్రస్థమని నగరం కట్టారు. ఆ ఇంద్రప్రస్థమే ఇవాళ మనం ఢిల్లీ అంటున్నాం. హస్తినాపురం కాదు ఢిల్లీ అంటే, హస్తినాపురం అంటే ఏమిటి ఆగ్రా, ఢిల్లీకి దానికి తేడా. ఇంద్రప్రస్థం ఢిల్లీ అంటే, ఇప్పటికి కూడా వాజపేయి లాంటి వాళ్ళకి తెలుసు కాబట్టి దాన్ని ఇంద్రప్రస్థం అంటున్నారు. ఇదిగో ఇంద్రప్రస్థం అనే అద్భుతమైన నగరాన్ని మయుడు నిర్మించి, అర్జున నీవు చేసే ఉపకారం, నన్ను చంపకుండా కృష్ణుడి చేతిలో చావకుండా కాపాడావు, మంచి సభాభవనం నిర్మిస్తున్నానని మయసభ నిర్మించి ఇచ్చాడనమాట. ఆ కృతజ్ఞత కొద్దీ ఈ మయసభే పాండవులు కొంపముంచింది తర్వాత. ఇదిగో అందులోనే ఏది స్థలమో ఏది జలమో కొత్తవాడికి తెలిసేది కదట. మనలాంటి వాళ్ళు కొంతగడితే నీళ్లు అనుకుని నేల మీద, నేల అనుకుని అడుగు పెడితే నీళ్ళలో పడిపోవడం అనమాట. ఇలా చాలా ఆశ్చర్యకరమైనటువంటి సృష్టి చేశాడు వాడు, మంచి వైభవం ఇచ్చాడు. అక్కడికి వరుణుడు మొదలైన వాళ్ళు కూడా పాండవులకి రకరకాలైనటువంటి కానుకలు ఇచ్చారట. తదనంతరం శ్రీకృష్ణ పరమాత్ముడు అక్కడే ఉండి చాలా కాలం వాళ్ళందరినీ ఆనందపెట్టి అక్కడ నుంచి తిరిగి ద్వారకా నగరానికి వచ్చేశాడు. వచ్చి రాగానే అప్పుడు కాళిందిని మహావైభవంగా వివాహం చేసుకున్నాడు. ఇక్కడికి రుక్మిణి అయ్యింది, జాంబవతి అయ్యింది, సత్యభామ అయ్యింది, కాళింది అయ్యింది. శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవుడు, ఆ వసుదేవుడికి 8 మంది చెల్లెళ్ళు ఉన్నారు. ఆ 8 మందిలో పెద్ద ఆవిడ కుంతి, రెండో ఆవిడ రాజాధిదేవి, మూడో ఆవిడ సాత్వతి, ఆ సాత్వతి కొడుకే శిశుపాలుడంటే, అంటే స్వయాన శ్రీకృష్ణుడికి మేనత్త కొడుకు. ఇంకా రాజాదిదేవి అనేటటువంటి వసుదేవుడి చెల్లెలు శ్రీకృష్ణుడి మేనత్తని విందానువిందులు అనేటటువంటి వాళ్ళు కొడుకులుగా పుట్టారు ఆవిడికి. పూర్వం ఇప్పుడు మనం ఉజ్జయిని అంటున్నామే, ఈ ఉజ్జయినిని అవంతీపురము అనేవారు. ఆ అవంతీరాజు గారికి ఇచ్చి పెళ్లి చేశారట ఈ రాజాదిదేవిని వసుదేవుడు. మంచి వైభవం అవంతీదేశం అంటే. ఉజ్జయిని అంటే మాట్లాడేంటే అక్కడ కాళీదేవి ఉన్నది, కాళీ వరప్రసాదం కలిగినటువంటి నగరం అది. ఇప్పటికీ కూడా గడగాళి అనే పేరుతో ఉన్నది. అసలు మతిపోతుందన్నమాట. రేపు మేము అక్టోబర్లో వెడుతున్నాం అక్కడికి. మీలో ఎవరన్నా రాదలిస్తే శాశీర్ గారికి తెలిసి ఎవరు తీసుకెడుతున్నారో కాబట్టి ఆయన అడగండి. ఇక ఆ యాత్ర చూస్తే పులకించిపోతారు. అత్యద్భుతం. అక్కడ ఓంకారేశ్వరానికి వెడుతున్నాం, ఉజ్జయినికి వెడుతున్నాం. కుజగ్రహం పుట్టిన చోటు అక్కడే ఉంది. పూర్వం శివుడు యోగాభ్యాసం విడిచిపెట్టి పార్వతిని పెళ్లి చేసుకోబోయే ముందు ఆయన నుదుటి చెమట పట్టిందిట. ఆ చెమట ఇలా నేల మీద వారేశాడు. వెంటనే భూదేవి ఆయన చెమట వ్యర్థం కాకుండా మింగిందిట, గర్భం ధరించిందిట. వెంటనే కొడుకు పుట్టాడట, సద్యోగర్భం, ఆన్ ది స్పాట్ పుట్టాడు. నడుముని సంస్కృతంలో మధ్య అంటారు. మధ్యప్రదేశం అంటే నడుము అన్నమాట. కడుపులో ధరించి వాడిని కన్నది. అందుకే ఆ ప్రదేశానికి మధ్యప్రదేశం అని పేరెట్టారు. అదనమాట అసలు హాస్యం. అక్కడ కుజుడు పుట్టాడు. ఉజ్జయిని దగ్గర కుజగ్రహానికి ఆలయం ఉంది. ఆ ఆలయం దర్శిస్తే కుజదోషం జీవితంలో రాదు. నవగ్రహాలకి ఆలయాలు ఉన్నాయి అక్కడ. ఆ నవగ్రహాలయానికి ఒక్కసారి ప్రదక్షిణ చేసి అభిషేకం చేసుకుంటే జీవితంలో ఏలినాటి శని దోషం వంటివి ఉండదన్నమాట. తరలి రెండందుకే ఆ సమయంలో మాతో పాటు తప్పనిసరిగా. అదిగో అక్కడ ఆ ఉజ్జయిని అవంతీపురాన్ని పరిపాలించే రాజుగారికి శ్రీకృష్ణుడి మేనత్త రాజాదిదేవినిచ్చి పెళ్లి చేశారు. ఆవిడికి ఇద్దరు కొడుకులు పుట్టారు, విందుడు అనువిందుడు. వాళ్ళు ఎప్పుడు ఒకే రథంలో కూర్చుని ప్రయాణం చేస్తారట. కవల పిల్లలు ఐకమత్యం ఎక్కువ. సుందోపసుందులాగే ఈ విందానువిందులు కూడా ఏకస్యందనం మీద పెడుతూ ఉంటారు. వీళ్ళకి అదేం కర్మయోగమో చూడండి. యోగం అంటారు, ఎవ్వడూ తప్పించలేడు దాన్ని. ఒకే ఇంట్లో పుడతారు. కుంతీదేవి వసుదేవుడి చెల్లెలే, రాజాదిదేవి వసుదేవుడి చెల్లెలే, సాత్వతి వసుదేవుడి చెల్లెలే. ఇలా ఒక్కొక్కళ్ళు చెల్లెళ్ళు పుట్టుకొచ్చారు ఆయనకి. ఒక్క కుంతీదేవి మాత్రమే చిన్నప్పటి నుంచి కృష్ణుడిని భక్తితో ప్రేమించింది, కృష్ణుడు దేవుడిని కనిపెట్టింది. ఆవిడ పూజించడం వల్ల ఆవిడ కొడుకులు పాండవులు కూడా కృష్ణ నువ్వే దిక్కన్నారు. జీవితంలో శాశ్వతంగా మిగిలిపోయారు. శరీరంతో ధర్మరాజు స్వర్గానికి వెళ్ళాడు. కానీ రాజాదిదేవి కొడుకులున్నారే విందానువిందులు. చిన్నప్పటి నుంచి దుర్యోధనుడికి స్నేహితులయ్యారు, సర్వనాశనం అయ్యారు. సాత్వతి ఉన్నది, ఆవి కొడుకు శిశుపాలుడు. వాడు కంసుడు జరాసంధుడితో తిరిగాడు, సర్వనాశనం అయిపోయాడు. మరో చెల్లెలుంది, ఆవిడ కొడుకే దంతభక్తుడు. వాడు అంతే, కృష్ణుడు ద్వేషించాడు, నశించిపోయాడు. ఏమిటో తెలియదు. ఒక్క వసుదేవుడు 8 మంది చెల్లెల్లో 7 మొత్తం కృష్ణుడికి వ్యతిరేకం అయిపోయారు. చెల్లెళ్ళు కదా, ఆ చెల్లెళ్ళ పిల్లలు. ఒక్క కుంతీదేవి కొడుకులు మాత్రమే ఆయన్ని సేవించారు. అందుకే శ్రీ కైవల్య పదం పొందగలిగారు. కూడా రాసుకు తిరిగినంత మాత్రం చేత మోక్షం వస్తుందా? జ్ఞానం ఉండాలి, గుర్తించగలగాలి అన్నారు. ఎందుకు చెప్తానంటే, ఆ విందానువిందులు రాజాదిదేవి కొడుకులు దుర్యోధనుడుకు వశవర్తులై అని వచనంలో రాశారు పోతరగారు. ఇక్కడ పద్యం రాయరా. తమ చెల్లెలికి మిత్రవిందకి పెళ్లి చేయాలనుకున్నారట. ఈ విందానువిందులు పుట్టాక వాళ్ళకు చెల్లెలు కూడా పుట్టింది. ఆ రాజాదిదేవికి కూతురు ఎంత అందంగా ఉండేదో, ఆవిడికి మిత్రవింద అని పేరు పెట్టారు. అటువంటి మిత్రవిందని సౌందర్యవతిని ఎవరికి ఇచ్చి పెళ్లి చేద్దామా అనుకుంటుంటే రాజాదిదేవి అందట, ఒరే నా మేనల్లుడికి ఇస్తానురా అందట. చిచ్చి, నీ మేనల్లుడికి ఇవ్వడం ఏంటి? మా దుర్యోధన చక్రవర్తి ఉన్నాడు, స్వయంవరం చాటుతాం, స్వయంవరంలో మా రాజుగారు వస్తాడు, మా దుర్యోధనుడు రారాజే పెళ్లి చేసుకుంటాడు అన్నారట. సరే స్వయంవరం చాటండి అంది ఆవిడ. ఏం చేస్తాం అని రహస్యంగా మేనల్లుడి కౌరెట్టిందిట. నాయనా, మీ మరుదులు ఉన్నారే, వాడు నా కూతుర్ని దుర్యోధనుడికి ఇద్దామనుకుంటున్నారు. నువ్వు రహస్యంగా వచ్చేస్తావో వీరుడు పోయి వస్తావో, నా కూతుర్ని నీకే ఇవ్వాలనుకుంటున్నాను, పట్టుకుపోందిట. మేనత్త కదా మరి, అందుకని ఈ లెటర్ ఉంచుకున్నాడు. ఈయన పెళ్లికి తరలొచ్చేసాడు. స్వయంవరం జరుగుతోంది. స్వయంవరం అంటే ఏమిటంటే, అందరినీ కుర్చీల్లో కూర్చోబెడతారన్నమాట. వచ్చిన వాళ్ళందరినీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆసనంలో కూర్చున్నారు. దుర్యోధనుడికి మంచి టీవీని ఆసనం ఇచ్చి అలంకారం చేశారట వీళ్ళు. ఇంకా చాలామంది వచ్చారట. మీసాలు వేలేస్తున్నారు కొంతమంది, అంటున్నారు మెళ్ళో దండయ్యమని. ఆవిడ అలా తిరుగుతోంది. ఇంతలో శ్రీకృష్ణుడు వచ్చాడు. ఆవిడ నడుము పుచ్చుకున్నాడు, పారిపోయాట వెంటనే. వెంటనే ఏం చేశారు ఈ జనాలందరూ, ఒరే ఈ కృష్ణుడు వచ్చి మిత్రమిందని ఎత్తుకుపోతున్నారా, ఈ కృష్ణుడు అంతు చూద్దామన్నారట. దుర్యోధనుడు తక్కిన వాళ్ళు అందరూ కలిసి కలిసికట్టుగా వచ్చి శ్రీకృష్ణుడి మీద పడ్డారట. వెంటనే కృష్ణుడు కోదండం ధరించి వచ్చిన వాడు వచ్చినట్టు చెత కొట్టేట దుర్యోధనుడి కిరీటాన్ని తగలబెట్టేశాట బాణంతో. అందరూ హడిలి పారిపోయారు. ఆ విధంగా
విందాను విందుల చెల్లిని అవంతిపుర నివాసిని మిత్రవెందని చారువెందని సౌందర్యవతిని తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు. ఆవిడ ఐదవ భార్య. ఇక ఆ కాలంలో అయోధ్యానగరాన్ని రాజధానిగా చేసుకుని కోసల దేశాన్ని నగ్నజిత్ అనే ఒక వీరుడు పరిపాలించేవాడు. కోసల దేశాధీశ్వరుడు ఆయన. ఆయన దగ్గరికి ఎక్కడి నుంచి వచ్చాయో 7 ఆబోతులు వచ్చాయి. ఆబోతులు అంటే నిజమైన ఆబోతులు, అవి తెగతిని బలిసి ఉన్నాయి. అవి వాటిని ఎవరో జయించలేకపోయేవారట. ఈ రాజుగారు వాటి బాధపడలేక అవి అటు ఇటు వెళ్ళి ప్రజల్ని బాధ పెడుతున్నాయని వాటి చుట్టూతో గోడ కట్టించేశాడు, పెద్ద కోట గోడలాగా. ఆ మధ్యలోనే ఉంచి వాటికి ఆహారం పెట్టేవాట. చాలా విశాలమైన గ్రౌండ్లు అన్నమాట. ఇది రక్షిత వనాలనే పేరుతో చుట్టూతో కంచి వేస్తారే అలాగ. తర్వాత ఏం చేశాడు, ఈ గోవుల పేడ పడలేకపోతున్నాం, ఈ ఎద్దుల పేడ అని లోకల్లో చాటించాడు. నాకు నాగ్రజితి అనే ఒక సుందరీమణి ఉన్నది, ఆవిడనే నీల అంటారు. నీలా సుందరి పరిణయం అదే. ఈ సుందరీమణిని నేను మంచి వీరుడికి ఇచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నాను. 7 భయంకరమైన ఆబోతులు నా దగ్గర ఉన్నాయి. ఈ ఆబోతుల్ని ఎవరు జయిస్తారో వాళ్ళకి నా కుమార్తెనిస్తాను అని చాటించాడు. ఎక్కడెక్కడి నుంచో వచ్చేవారు ఆ పెళ్లి చేసుకోవాలనే ఆశతో, నాగనజిత్తిని పెళ్లి చేసుకోవాలనే ఆశతో. ఓ వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఆవులు చావబొడి చేస్తుంటే, కుళ్ళబొడుస్తూ ఉంటే తట్టుకోలేక కొంతమంది కాళ్ళు విరిగాయి, కొందరికి చేతులు విరిగాయి, కొందరికి సమస్తావయవాలు చిన్నాభిన్నమయ్యాయి, కొందరు చచ్చారు, కొందరు బతికారు. మొత్తం మీద ఏమైతేనే కొందరు సకలాంగులు, కొందరు వికలాంగులు అయిపోయారు. ఇలా చాలా కాలం అయితే అప్పటికి 7 అయిందిట ఆ పందెం పెట్టి, కానీ ఒక్కళ్ళు రావటంలా. ఇది శ్రీకృష్ణుడికి తెలిసింది. తన సైన్యంతో పాటు అక్కడికి వచ్చాడు. అంజుల యాచంపరు రాజంజులు, మహారాజా మేము రాజులమని పేరు కంచిన వాళ్ళం, ఎవరి దగ్గరికి వెళ్ళి యాచించరు, కానీ నేను వచ్చాను, కన్యను నాకు ప్రసాదించు. కన్యాశుల్కదుల మేముగాము నరేంద్ర. కానీ ఒకటి నిజం, మేము కన్యాశుల్కం ఇవ్వం, నీకు నచ్చితే నీ కూతురు మాకు ఇచ్చి పెళ్లి చెయ్యి, నా పరాక్రమాన్ని మెచ్చుకుని. కన్యాశుల్కం ఇవ్వనని చెప్పాడు. కన్యాశుల్కదుల మేము కాము నరేంద్ర, మేము కన్యాశుల్కం ఇచ్చేవాళ్ళం కాము, నీకు మా మీద అభిమానం ఉంటే మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చెయ్యి అంటే ఆ కృష్ణుడు చూడగానే పరవశించిపోయాడు ఆయన. కృష్ణ ఏం చేయమంటావయ్యా, చిన్న పొరపాటు చేశానన్నట. ఎంతలోనే వాళ్ళ అమ్మాయి కూడా వచ్చింది, వెనక నుంచి చూసిందిట పరదాలో నుంచి. ఈ మా నాన్న దిక్మాలాడు ఎందుకు పెట్టాడు రే ప్రతిజ్ఞ అని ఆవిడ బాధపడిందిట. ఆహాహా, ఈ అందం, ఈ సౌకుమార్యం, ఈ కాంతి ఈ సృష్టిలో ఎవరి దగ్గరైనా ఉంటుందా? మా నాన్న ఎందుకు ఈ ప్రతిజ్ఞ పెట్టాడు, ఈ గోవులనే వంక పెట్టాడు? ఈ కృష్ణుడు నాకు భర్త అయితే ఇంతకంటే అదృష్టం ఏమున్నది? నేను నిజంగా అమ్మవారి భక్తురాలుడైతే అందరినీ జయించి ఈ శ్రీకృష్ణుడు నన్ను చేపట్టుగాక, ఈ శ్రీకృష్ణుడు నాకు భర్త అయితే అమ్మవారికి లడ్డూలు మినపసున్నుండలు పోస్తాను, నేతి లడ్డూలు, నేతి మినపసున్నుండలు డాల్డావిగా, అందుకని అలా పోస్తానని మొక్కుకుందిట ఆవిడ. ఈలోపు కృష్ణుడు, రాజా మాట్లాడడం ఏమిటన్నట్ట, పొగుడుతున్నావు దండం పెడుతున్నావు బాగానే ఉంది, కూతుర్నివ్వడం సంగతి ఏమిటి? కన్యను చేకొన్న ఇన్ని లోకముల నీ కన్నన్ ఘనుండైన రాజన్యుండెవ్వడు, నీ గుణంబులకు ఆశ్చర్యంబును పొందితానన్యారంభము మాని లక్ష్మి భవదీయాంగంబున ప్రీతితో ధన్యత్వంబును చెందియున్నది గదా తాత్పర్య సంయుక్తయ్యి. కృష్ణ, మా కన్యామణిని స్వీకరించడానికి ఈ అన్ని లోకాలలో 14 లోకాలలో నీకంటే గొప్పవాడు ఎవడున్నాడు? లక్ష్మీదేవి నీ వక్షస్థలం మీద నివసిస్తోందయ్యా, నీవంటే ఎంత భక్తి, నీవు తప్ప మరొకటి కోరుకోదు, అది తాత్పర్యం. ఉంటే తత్పరస్య భావ తాత్పర్యం అన్నారు. నీవేదే పరత్వం, నీవే సర్వం అనుకుంటున్నది. అటువంటి నీకు నా కుమార్తెనిచ్చి పెళ్లి చేయడానికి అభ్యంతరం ఏమున్నది? కానీ చించద్గోవృష సప్తకంబు కడిమిన్ సైరించి ఎవ్వాడు భంజించున్ వానికి కూతునిత్తున నియే చీరించినన్ వైభవోదంచద్గర్వులు రాజసూనులు మహాధన్యత్వముంబుంది తా కించిత్ కాలమును ఆర్వకేగుదురని కేడిల్చి భిన్నాంగులై. నేను ఒక నియమం పెట్టుకున్నాను, నా దగ్గర 7 ఆబోతులు ఉన్నాయి. ఈ ఆబోతులు సామాన్యమైనవి కావు, మహాభయంకరమైనవి. అసలు వాటిని చూస్తే రాక్షసులే అలా పుట్టారేమో అనిపిస్తున్నది. హఠాత్తుగా సాధువులైన వాళ్ళని చంపుతూ ఉంటాయి అవి. ఆవుల్ని దూడల్ని కొళ్ళబొడుస్తున్నాయి అవి. అవి ఉన్నంతకాలం ఎవడూ సుఖంగా బతకలేకపోతున్నాడు. అందుకే వాటిని జాగ్రత్తగా గోడ కట్టే మధ్యలో అట్టే పెట్టేశాను. ఈ 7 ఆబోతుల పేడ ఎవడు విరగజేస్తాడో వాడికి నా కుమార్తెనిస్తానని చాటించాను. చెంచత్ గోవృష సప్తకంబు, అవి చెంచత్ ఎప్పుడు నిలకడగా ఉండాలా, కదులుతూ ఉంటాయి. ఒక క్షణం ఒక చోట ఉండవట, ఎగిరి గంతులేస్తూ ఉంటాయి, కుప్పించి దూకుతూ ఉంటాయి. అటువంటి భయంకరమైన ఆబోతుల్ని ఎవడు సంహరిస్తాడో లేక అదుపులో పెడతాడో, ఎవడు భంజించును, ఎవడు వాటిని శిక్షిస్తాడో, ఎవడు వాటిని జయిస్తాడో, అటువంటి వాడికి కూతునిత్తునని ఏ చీరించిన కుమార్తెనిస్తాను అని నేను ఎన్నోసార్లు చాటించాను. వైభవోదంచద్గర్వులు, రాజపుత్రులు ఎంతో వైభవం కలిగినటువంటి, గర్వం కలిగినటువంటి వాళ్ళు, మహారాజపుత్రులు, వీరాధివీరులు వచ్చారు. కానీ కించిత్ కాలమును అర్వకేగుదు రనిం కేడించి భిన్నాంగులై, ఒక్క క్షణం దాని దగ్గర నిలబడలేకపోయారు వాటి దగ్గర. కన్యామణి మీద ఆశ కొద్దీ సౌందర్య రాశి అయిన మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఆశతో వచ్చిన రాజాదిరాజులు రాజకుమారులంతా చంపడం దేవుడెరుగు, అదుపులో పెట్టడం దేవుడెరుగు. అక్కడికి వెళ్ళి వెళ్ళగానే ఆ మధ్యలో పడి అవి పొడుస్తూ ఉంటే కాళ్ళు విరిగిపోయి, చేతులు విరిగిపోయి, నడుము విరిగిపోయి బావోయని పారిపోయారు. చాలామంది వికలాంగులు అయిపోయారు. ఇంకా అప్పటి నుంచి చాలా రావడం మానేశారు. ఇక నా ప్రతిజ్ఞ వ్యర్థమైపోయింది. ఆబోతులు అలాగే ఉన్నాయి, నా కూతురు అలాగే ఉండిపోయింది. వచ్చే కొత్తవాడు దొరకడంలా, ఎవడన్నా పాతవాడు వస్తే, పాతవాళ్ళు ఏమంటున్నారట, కొత్తవాడు వస్తే సస్తవరు అనవసరంగా ఉన్న కాలో చెయ్యబోతుంది, అవయవాలు పోతాయని రానివ్వకుండా అటునుంచి అట్టే తిప్పేస్తున్నారు. ఇలా మా అమ్మాయికి పెళ్లి యోగం లేకుండా పోయింది. నువ్వు వచ్చేవో కూతుర్ని ఇవ్వమంటావు, ప్రతిజ్ఞాభంగం చెయ్యడం మాలాంటి మహారాజులకి న్యాయం కాదు. కానీ కృష్ణ, నీ సంగతి నేను విన్నాను నారదుడి వంటి వాళ్ళు చెప్పగా. ఉష్ణాంశుండు తమంబుతోలు క్రియ నీ ఉగ్రాహ వక్షోణిలో కృష్ణ వైరుల తోలినాడవు రణక్రీడా సమత్వంబునం నిష్ణాతుండవు సప్తగో వృషములం నేడాజి భంజిల్చి రోచిష్ణుత్వంబున వచ్చి చేకొను మా సీతాంశు బింబానన. ఓ కృష్ణ, సూర్యుడు రాగానే చీకటి వాటంతట అవే వెళ్ళిపోతుంది. సూర్యుడు చీకటిని పారద్రోలుతాడు. అలాగే నీవు కూడా రణక్రీడా నిపుణతలో ఆరితేరిన వాడివి, భయంకర యుద్ధంలో శత్రువుల్ని చీల్చి చెండాడిన వాడివి. వెంటనే నీవు యుద్ధంలో గడుగుపెట్టు. శత్రువులు, రాక్షసులు, వీళ్ళందరినీ మించిన పరాక్రమం కలిగిన ఈ 7 ఆబోతులని భంజించు. నీ కాంతిని లోకానికి వెదజల్లు. పరాక్రమవంతుడవై మా అమ్మాయిని తీసుకుని పో, ఇది నువ్వు చేయవలసిన పని. అంతేగాని నా కూతురు ఇస్తాను అలా, నీ పరాక్రమం చూపించు, వాటిని జయించు, తర్వాతరా నీకు ఇస్తాను అనగానే వెంటనే కృష్ణుడు పంచి ఎగ్గట్టేట. సూర్యులు యుద్ధరంగానికి వెళ్ళే ముందు ఇలా పంచి కట్టి కడితే అక్కడ ఇబ్బంది కొన్ని. అంచేత దాన్ని కాశ్య కొంగు అంటారు, బిగించి కట్టాలన్నమాట, లోపల బాగా ముడేసేయాలి. అసలు మామూలుగానే హారతి ఇచ్చేటప్పుడు వెనక నుంచి గోచీలు ఊడిపోయేవాళ్ళు చాలామంది చూస్తూనే ఉన్నాం మనం. అటువంటిది మరి యుద్ధరంగంలోకి వెళ్ళి తీరా ఒకసారి చెంగం దూకితే ఉన్న పంచి ఊడిపోతే ఇబ్బంది కదా. అందుకని దాన్ని బిగించి కట్టాడు, సుస్పష్టంగా రాశారు అక్కడ పోతాను కాదు, బాగా ముడేసి కట్టుకున్నట్ట. అందుకని వెళ్ళి అక్కడ దూకాడు, జబ్బ తెరిచాడు. కనియనగారి వత్స బక కంస విదారి కలప్రహారి తా ఘనతర సూర నిర్దళిత ఘనతర కిల్బిషంబుల అగణ్య భయంకర పౌరుషంబులం సునితిత సోర శృంగ వినిసూరిత నిర్దళితాగ పాకమున్. ఆవుల్ని చూచాడు, ఆవులు కావు, భయంకరమైన ఆబోతులవి. చూశాడు కృష్ణుడు, ఇక్కడ వేసేశాడు విశేషణ బడి. కనియ నఘారి,
ఇక్కడ అఘాసురుడు అనేవాడు మామూలు వాడు 8 యోజనాలు ఉన్నాడు వాడు, 8 మైళ్ళు ఉన్నాడు వాడు. అంత పొడుగున్నటువంటి వాడిని చీల్చి చండాడిన వాడికి ఈ అవోతులో లెక్క అని చెప్పడానికి అన్నమాట. వత్సాసురుడు, వత్సాసురుడు అంటే వాడు కూడా ఆవుదోడ రూపంలోనే వచ్చాడుగా. ఆవుదోడ రూపంలో వచ్చిన వాడిని చంపినవాడు ఈయన, ఇప్పుడు ఈ అవోతును చంపడం లెక్క. బకాసురుడిని కొంగని చీల్చినవాడు ఈ లొక్క, వీడో లెక్క. కంసుడు మొదలైనటువంటి వాడిని విదారి చంపినవాడు. కలప్రహారి ఎవడు దుర్మార్గుడు కూడా వాళ్ళని 4 దెబ్బలు కొట్టి చంపుతాడు. అటువంటి కృష్ణుడు చూశాడు. తా ఘనతర కిల్బిషంబుల, అవి ఎద్దులు కావట వృషభంబులు కావట ఘనతర కిల్బిషంబులు అన్నారు. భయంకర పాపములు, పాపమునకు ఒక రూపం ఇస్తే ఈ ఆబోతులు అన్నారు. అంత పాపపుట ఆబోతులు అన్నమాట అవి, రాక్షసులు. అసలు మనకి ఈ నీలాపరిణయంలో కానీ తర్వాత ఎర్రాప్రగడ రాసినటువంటి హరివంశంలో వాటిలో చెప్పారు ఇవి ఆబోతులు కావు, కంసుడి దగ్గర ఒకప్పుడు పనిచేసే 7 భయంకరమైన రాక్షసులు. కృష్ణుడి మీద కసికొద్ది ఇక్కడికి వచ్చారట వాళ్ళు, కృష్ణుడి మీద పగతో వచ్చిన వాడు వాడు, అంచేత వాడు పాపాత్ములు. అగణ్య భయంకర పౌరుషంబులన్, ఇంకా ఎవరూ లెక్క పెట్టలేని ఎన్నలేని భయంకర పౌరుషమే ఆ వృషభ రూపంలో ఉన్నది. సునిచిత శృంగ నిర్దళిత సోర సమూహ ముఖామిషంబులన్ అన్నాడు ఒక్క సమాసంలో. మంచి పదునైన కొమ్ములతో తమ దగ్గరకి వచ్చిన వీరుల్ని పొడిచి పొడిచి మాంసపు ముద్దని చేసేటవి. అది అవి పొడుస్తూ ఉంటే ఏమయ్యాయి, సోర సమూహ ముఖ ఆమిషం, ఆమిషం అంటే మాంసం. వీరులు వచ్చారు ఎంతో పూర్వం యుద్ధం చేయడానికి, వచ్చిన వాళ్ళని తొక్కి పొడిచేయటం కూరలతో కొమ్ములతో. ఆ కొమ్ములతో పొడవగానే వీరాది వీరులు కాస్త అంత మాంసం ముద్ద అయిపోయారట. అటువంటి వాటిని చూచాడన్నమాట. హనన వ్యాప్తి విభీషణములు అవి, అటువంటి భయంకర గోవృషంబులన్, ఆ భయంకరమైన ఆవోతుల్ని చూచాడు ఆయన. జబ్బ తరిచాడు, జబ్బ తరచగానే కొంతమందికి ఎరుపెక్కిపోతాయి, కానీ ఆయన వీరుడు కనుక ఎరుపెక్కల పాప. అలా జబ్బలు తరుచుకుని మీదకు దూకాడు. చిన్నపిల్లవాడు ఉంటాడే ఆబోతులు బొమ్మలతో ఆడుకుంటాడు, బొమ్మలకి తాడేసి అలా ఆడుకున్నాడు. ఓ దాన్ని కొమ్ముచ్చుకులే కింద పడేశాడు, ఇంకో దాన్ని తోకొచ్చుకులేగాడు, ఒకదాన్ని అలా పైకెత్తి గిరగిరగిరా తిప్పాడు, రెండంటే రెండు అన్నాడు. ఆ 7 ఇటుతో పరిగెత్తాడు, కాసేపు అడి తిప్పాడు ఇటు తిప్పాడు, కింద పడగొట్టేశాడు. దబ్బనం పట్టుకొచ్చేట్టు కూడా ఆ దబ్బనంతో ముక్కులో పొడిచేశాడు, పగ్గాలు లోపలేసి తాడేసి ముక్కులకి తాడేశాడు. ముక్కుకి తాడేస్తే ఇక ఎందుకు పనికిరావు, వాటిని వీపు మీద 2 తరిచాడు. వాటిలో ఉన్న రాక్షసత్వం పోయి మామూలు అవబోతులు అయిపోయాయి. ఆ రోజు నుంచి వ్యవసాయానికి ఉపయోగించాడు. కృష్ణుడు ఎంత గొప్పవాడండి, కొందరిని చంపాడు కానీ వీళ్ళని చంపలా. ఎందుకంటే ఆవులు రూపంలో అవబోతుల రూపంలో వచ్చాయి. ఒరే మీరు ఎలాగో రాక్షసులు, మీ రాక్షసత్వం విడిచిపెట్టేలా చేస్తాను, మీరు వ్యవసాయానికి పనికొస్తే మీ జీవితం ధన్యమని వ్యవసాయానికి పనికొచ్చే అవబోతులుగా మార్చి, మహారాజా ఇదిగో ఈరోజు నుంచి నీ పొలం దున్నించుకోనట్ట, 7,000 ఎకరాలు దున్నేయటం, 1,000 ఎకరాలు దున్నాయి, అలా మార్చేసేట వాటిని. మనలో దుర్మార్గుల్ని ఈ నక్సలైట్లు మార్చేస్తే వాళ్ళు ఎంతో ఉపయోగపడతారు మనకి. కృష్ణుడు రావాలి, వీళ్ళని మార్చాలి, మనందరికీ మళ్ళీ వ్యవసాయం భోజనం పెట్టాలన్నమాట. ఆ రకంగా శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయన లేరలేవేరు, ఎప్పుడు ఎవరిని చంపాలి ఎవరిని ఎలా అదుపులో పెట్టాలో ఆయనకి తెలిసినట్టు ఎవరికి తెలియదు. లేకపోతే ఆబోతుల్ని, అంత పాపపుడు ఆబోతుల్ని వ్యవసాయానికి అప్పగించేట తిరిగి రాజుగారికి. వెంటనే రాజుగారు ఆనందంతో వచ్చేసి, కృష్ణ నువ్వు ఒక్కడు ఉంటే చాలయ్యా, హాయిగా భూమి అంతా సస్యశ్యామలం అయిపోతుంది, ఈ దిక్కుమాలిన ఆబోతులు ఎంతమంది కాళ్ళు విరగొట్టే, ఇదిగో అన్నమాట ప్రకారం నా కూతుర్ని ఇచ్చేశానన్నట్ట. ఆవిడ వెంట పెట్టుకుని వస్తూ ఉంటే, ఇది ఎంత పూర్వం ఈ ఆబోతుల చేతులు చావు దెబ్బలు తిని కాళ్ళు విరిగిన వాళ్ళు చేతులు విరిగిన వాళ్ళు కొంతమంది దెబ్బలు తిని వెళ్ళి కట్లు కట్టించుకుని ఆరోగ్యంతో ఉన్నవాళ్ళు వీళ్ళందరికీ తెలిసిందిట. ఒరే ఈ రాజుగారు మోసం చేశాడురా, కృష్ణుడికి ఇచ్చేశాడురా అమ్మాయిని, ఇందులో ఏదో కుట్ర ఉంది అని 500 మంది మహారాజులు రాజకుమారులు వాళ్ళ వాళ్ళ సైన్యాలతో వచ్చి కృష్ణుడు చుట్టముట్టేశారట. ఏడవలేక ఇలాగ తలపెట్టడం అన్నమాట. సరిగ్గా సమయానికి అక్కడికి ఎవరు వచ్చారు, అర్జునుడు వచ్చేశాడు. కృష్ణ నువ్వు అమ్మాయిని తీసుకుపో, నీకెందుకయ్యా పెళ్లి కొడుకు యుద్ధం చేయడం బాగుండదు, నేనున్నాను కదా అన్నట్ట. అర్జునుడు వదిలిపెట్టి ఆయన వెళ్ళిపోయాడు. అర్జునుడు గాంధీవం ఎక్కుపెట్టాడు. దండిన రాతులెల్లరును దర్పముతోడుత వచ్చి చూడత గాంధీవమెత్తినాడు. ఈ మహావీరాది వీరులు వస్తే తానొక్కడ చాలనుకున్నాడు అర్జునుడు, గాంధీవం ఎత్తాడు. ఆఖండల సూనుడు ఆయన చీల్చి చండాడాడు. ఎంతో పూర్వం కాళ్ళు చేతులు పోగొట్టుకున్న వాళ్ళకి ఇప్పుడు తలకాయలు పోయాయి, కాళ్ళు చేతులు దెబ్బలు తిరిగి కట్లు తగిలించుకుని మళ్ళీ ఆ కాళ్ళు చేతులు బాగు చేసుకున్న వాళ్ళకి ఉన్న కాళ్ళు చేతులు పోయాయి. అంచేత కృష్ణుడి బదులుగా ఈ అర్జునుడు ఒక్కడు విజృంభించి చీల్చి చండాడాడు. ఎలా చెప్పాడు,
శశికంబుల చీల్చెడి సింహము కైవడిని అన్నాడు. కుందేళ్ల మీద పడి ధ్వంసం చేసిన సింహంలాగా అర్జునుడు వాళ్ళని తండ్రి అవతల తగిలేశాట ఆవిడంగా. తదనంతరం ఆ నాగ్నజితిని మహావైభవంగా వివాహం చేసుకున్నాడు కృష్ణుడు. అక్కడికి రుక్మిణి, జాంబవతి, సత్యభామ, కాళింది, మిత్రవింద, నాగ్నజితి ఆరుగురు అయ్యారు. ఆ తర్వాత కేకయ్య దేశపు రాజు అని ఒక ఆయన ఉన్నాడు. ఆ కేకయ్య దేశపు రాజు గారు కూడా ఈయనకి చాలా ఆప్తుడు. ఆయన కూతురు పేరు భద్ర. ఆవిడ చాలా పరమ పవిత్రురాలు. మొదటి నుంచి కృష్ణుడినే ప్రేమించింది. శ్రీకృష్ణుడు అక్కడికి వెళ్ళాడు, స్వయంవరానికి వెళ్ళాడు. ఆవిడ దండ పట్టుకొచ్చి మెడలో వేసింది. ఆ భద్రని, సమున్నిద్రని, గుణభద్రని ఆవిడని తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు. ఆపై లక్షణ అని పేరు కలిగిన మరొక కన్యామణి కూడా ఈయననే వరించింది. ఆవిడ్ని వివాహం చేసుకున్నాడు. వెరసి శ్రీకృష్ణ పరమాత్మ 8 మందిని వివాహం చేసుకున్నట్ట. లక్షణని చాలా గొప్ప ఆవిడ. ఆవిడ ఆవిడ కథ తర్వాత వస్తుంది, ముందు ముందు వస్తుంది. విచిత్రమైన కథ కనుక ఆవిడ ఒకప్పుడు చెబుతుంది తనంత తానే. ఇలా 8 మందిని వివాహం చేసుకున్నాడు. ఈ 8 మంది పట్ట మహిషులు, కారణజన్ములు వీళ్ళంతా. వీళ్ళు కాకుండా నరకాసురుడి చెరలో ఉన్న 16,000 మంది రాజకన్యల్ని పెళ్లి చేసుకున్నాడు. చాలామంది తెలియక 16,000 మంది గోపికలతో తిరిగాడంటారు. ఏ గోపికని పెళ్లి చేసుకోలేదు ఆయన. శ్రీకృష్ణుడు పెళ్లి చేసుకున్నది 16,000 మంది గోపికలు కాదు సుమా. పనికిమాలిన వాళ్ళు చెప్పే కబుర్లు ఇవన్నీ, పాండిత్యం లేనివాడు చెప్పే కబుర్లు ఇవి, భాగవతం చదవని వాడు చెప్పే కబుర్లు ఇవి. నిజానికి నరకాసురుడు 16,000 మంది రాజుల్ని జయించి వాళ్ళ కుమార్తెల్ని చెరసాల్లో పెట్టాడు. ఆ క్షత్రియ కన్యకల్ని పెళ్లి చేసుకున్నాడు. అనగానే పరీక్ష నరేంద్రుడు అన్నాడు, ధరకున్ ప్రియనందనుడగు నరకుని హరి ఏల చంపే నరకాసురుడా వరకొంతలలగు చామీకర కుంభస్తనుల నేల కార్యబెట్టి. ఆశ్చర్యం మహాత్మ, సాక్షాత్తు భూదేవికి ప్రియపుత్రుడు నరకాసురుడు, భూపుత్రుడు ఆయన. అటువంటి ధరకుం ప్రియనందనుడగు నరకుని హరి ఏల చంపే, ఆ నరకాసురుణ్ణి ఎందుకు చంపాడు శ్రీకృష్ణుడు? నరకాసురుడా వరకొంతలలగు చామీకర కుంభస్తనుల నేల కార్యబెట్టెన్. ఈ నరకాసురుడికి మాత్రం బుద్ధి లేదా? మంచి నల్లని ఒత్తైన చుట్టు కలిగిన వాళ్ళు, బంగారం వంటి, బంగారు కుంభముల వంటి స్థనములు కలిగినటువంటి సుందరీమణుల్ని 16,000 మంది రాజకన్యల్ని చెరసాల్లో పెట్టి పీడించడం ఏంటి దౌర్భాగ్యుడు? ఎందుకు పెట్టాడు? కార్య అంటే చెరసాల, చెరసాల్లో ఎందుకు పెట్టాడు? ఈ కథ ఏమిటో నాకు చెప్పమనగానే అప్పుడు చెప్పాట ఆయన. పూర్వం శ్రీ మహావిష్ణువు ప్రపంచ ప్రళయ కాలంలో యోగనిద్రలోకి వెళ్ళిపోయాడు. యోగనిద్ర పూర్తయ్యే సమయానికి ఆయనకి ఆవులింతలు వస్తున్నాయట. ఆ సమయంలో భూదేవి పాతాళానికి వెళ్ళిపోతున్నావిడ ఒక రూపం ధరించి శ్రీకృష్ణుడి దగ్గరకు వచ్చి ఆ విష్ణుమూర్తి పాదాలు ఒత్తి ఆయనకి సేవ చేసి, ఎప్పుడు నిద్రట్లోంచి పైకి రాగానే అప్పుడే నిద్రలేవగానే టీ చొక్కిస్తే అంతే ఆనందపడిపోతారు. అలాగే ఆవిడ పాలిచ్చే ఆనందపెట్టిందట. అప్పుడు కూడా ఉందన్నమాట ఈ టీది తాగడం అనేది. ఆ ఒక్కటి అడగంటారు కానీ అడగాలి. ఇక్కడ చెప్పారు సుస్పష్టంగా, అంత విష్ణుమూర్తి నిద్రట్లోంచి లేవగానే వెళ్ళి సేవ చేసి కాస్త చక్క పానీయాలు ఇచ్చి సేవించిందిట. ఆయన ఆనందపడ్డాడు. భూదేవి, నిద్ర లేవగానే సేవ చెయ్యాలనే జ్ఞానం నీకున్నది, సంతోషపడ్డాను. ఏం కావాలి? ఇది మామూలు నిద్ర, యోగ నిద్ర. సుస్పష్టంగా తిక్కనగర రాసిన వచ్చిన చెప్పంటారా, తొల్లి యోగ నిద్రావసాన సుప్రబుద్ధుండయ్యన్న శ్రీహరికరకు భూదేవి వచ్చిన ఆ తండు తన నాతి సంగతి ప్రీతుండయి వరంబిచ్చే. ఈ వచ్చిన తిక్కనగర రాశారు ద్రోణపర్వంలో భగదత్తుడి చరిత్రలో. అంటే ఎంత అద్భుతమైన కథ చూడండి. ఇది మరి అన్ని పురాణాల్లో ఉంటుంది, ఇతిహాసాల్లో ఉంటుంది. భగవంతుడు నాకు అక్కడికి ఇచ్చిన వరం ఏమిటంటే, ఒక్కసారి ఆనాడు చదివినవన్నీ అలా జ్ఞాపకం, ఏ పేజీలో ఏమున్నాయో కూడా అలా గుర్తుపెట్టిపోయాయి. లేకపోతే పొద్దున్నది సాయంకాలం దాకా ఎంత ప్రిపరేషన్ అయినా గుర్తు వస్తాయి, రమ్మంటాయి ఎన్ని పేర్లు ఎన్ని కథలు. అంచేత ఈ వరమిచ్చిన ఆ జగన్మాత వాణీదేవికి మళ్ళీ ఒక్కసారి పాదాలు వచ్చి నమస్కారం. ఆ పాదాలు వచ్చి నమస్కారం. ఇదంతా భగవతి యొక్క కృప. మానవుడు ఎంత వాడి బతుకు ఎంత, ఎన్ని గింజుకు తెచ్చినా ఈ మానవుడి శరీరంలో ఏం లేదు. సందేహం లేకుండా వీడు నా కుమారుడు అనుకుని అమ్మను గ్రహించాల్సిందే. నేను ఎప్పుడో చెప్పాను ఆ మాట, ఇదంతా నీ అనుగ్రహం తల్లి అని. లాస్ ఏంజల్స్లో, కాలిఫోర్నియాలో ఇద్దరు అనిపిస్తానంటే అనిపించాడు. అంచేత తొందరపడకూడదు. అందుకే ఎప్పుడు కూడా నోటితో శుభమే పలకాలి. మంగళాదీని, మంగళ మధ్యాన్ని, మంగళాంతాన్ని, కావ్యాని ప్రతంతేని ఎందుకు చెప్పారంటే అందుకన్నమాట. సందేహం లేకుండా ఆ జగన్మాత యొక్క అనుగ్రహం మనకు ఉన్నది. మనం అనుకుంటే మీరు నేను అని తేడాలు ఎక్కడ, అందరం ఆ తల్లి దగ్గరికి వెడతాం. సేవించాలి 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 అనేక అనేక అనుభూతులు ఉంటాయి అప్పుడు మనకి. అక్కడ తిక్కన గారు రాశారు, యోగ నిద్రలోంచి బయటకు వచ్చినప్పుడు ఆ భూదేవి చేసిన సేవకి మెచ్చుకుని ఆయన ఏం కావాలో కోరుకోమన్నాడు. స్వామి నీవు నా భర్తవై సంభోగాన్ని ఇవ్వమన్నది ఇచ్చాడు. ఆయన ఇద్దరు పిల్లలు పుట్టుకొచ్చారు, ఒకటి నరకలోకం, రెండవది ఈ నరకాసురుడు. నిద్దట్లోంచి అప్పుడే బయటికి రావడం వల్ల కొంచెం తమో గుణం ఉంటుందిగా, ఆ గుణం దరిద్రుడికి నరకాసురుడికి పట్టుకుంది. రెండవ జ్ఞానం ఆ నరకలోకానికి వచ్చింది. నరకలోకం ధర్మస్వరూపం, నరకాసురుడు పాపాత్ముడయ్యాడు. ఇంకేం కావాలన్నట్ట, ఈ నరకాసురుడు ఏమైనా మా అబ్బాయి కదండి, వైష్ణవాస్త్రం ఇమ్మంది టేకం కావిడ ఇచ్చేశాడు ఆయన, నారాయణాస్త్రం ఇచ్చాట. అక్కడ నుంచి ఈ నరకాసురుడు విజృంభించాడు, దుర్మార్గ పనులు చేశాడు. ఒకనొకనాడు ఈ దుర్మార్గుడు స్వర్గలోకానికి దండయాత్రకు వెళ్ళి అతిథికి కుండలములు ఉన్నాయి, ఎంతో గొప్ప కుండలాలు అవి. ఆ కుండలాలే భూలోకంలో తర్వాత సుదక్షిణాదేవికి ఇచ్చారే ఆ కుండలాలు అవే. ఉదంకోపాఖ్యానంలో కుండలములు అవే. ఆ కుండలములు ఇస్తావా నాకని అడిగట, నాయన ఈ కుండలములు ఉంటే కానీ యజ్ఞం చేయకూడదురా అంటే ఆ కుండలాలు చేత్తో పుచ్చుకుని పీకేసేటండి పాపం, చెవులకి కన్నాలు ఉంటాయి కదా, ఇప్పడం కాదు లాగేస్తే చెవులు చెల్లులు పడిపోయి పాపం ఆ చెవులు ఊడిపోయాయి పాపం. దొంగలు అప్పుడప్పుడు ఏం చేస్తారంటే చెవులుకున్న దుద్దులు లాగేస్తారు, లాగేస్తే ఏమవుతుంది మొత్తం ఆ మొత్తం కన్నాలతో కిందకు వచ్చేస్తుంది చర్మం ఊడిపోయి. అప్పటి నుంచి అతిథికి ఇక కుండలములు పెట్టుకునే యోగం లేకపోయిందట, ఆ కన్నం లాగేసేట కిందకి పాపం దుర్మార్గుడు తెంపేసేట. అలా అతిథిని పీడించాడు వాడు, అక్కడితో ఆగాడా. వరుణుడి దగ్గరికి వెళ్ళాడు, ఏ వరుణ బస్తీ మీ సవాళ్ళు యుద్ధానికి వస్తావని అడిగట. వరుణ నేను యుద్ధం చేయలేను రా అంటే యుద్ధం చేయలేని దౌర్భాగ్యుడికి నీకెందుకు రాని, వాడి నెత్తి మీద తెల్లని గొడుగు ఉండేదిట, వరుణుని శ్వేతఛత్రంబు ఆ తెల్లగొడుగు అపహరించాట. అగ్నిదేవుడి దగ్గరికి వెళ్ళాట, డెప్ప మీద కొట్టి ఆయన కిరీటం లక్కొచ్చాట, బంగారపు కిరీటం, నవరత్నోజ్వలమైన కాంతివంతమైన కిరీటం. ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాట, సింహాసనం బిక్కుపోయాట, ఇంద్రుడి సింహాసనమే ఏకంగా తన దగ్గర పెట్టేసుకున్నట్ట. నేను ఎంతో మంచివాడిని, ఇన్నిసార్లు వచ్చిన ఈ ఉయ్యాలతోటి పెట్టుకెళ్ళట్లా, మీరైనా కనీసం పుణ్యాత్ములు ఎవరు అని చెప్పి పట్టుకుపోయాట. అవడంగా దౌర్జన్యం, నరకాసురుడికి ఉన్నంత దౌర్జన్యం ఇంకెవడికి లేదు, డెప్ప మీద కొట్టేయడం పట్టుకుపోవడం అంతే. అక్కడితో ఆగాడా, ఇంకక్కడి నుంచి రోజు రోజుకి రెచ్చిపోయేవట్ట. శత్రువుల మీదకి దండయాత్రకు వెళ్ళడం, ఒక రాజుగారిని వాడిని తన్నడం, కన్యామణి నెత్తుకుపోవటం, పెళ్లి చేసుకుంటావా, నేను చేసుకున్నా దౌర్భాగ్యుడ, అయితే జైల్లో పడి ఉండు, నువ్వు ఎప్పుడు ఒప్పుకుంటే అప్పుడు నిన్ను రిలీజ్ చేస్తానన్నట్ట. అప్పటిదాకా పెరోలు లేదు, ఇంకోటి లేదు, అస్సలు ఏం హీలేవట్టు వాడికి. అలా అందరినీ 16,000 మంది రాజకన్యల్ని చెరసాలలో పెట్టాడు, సుందరీమణుల్ని వాడు నహా మహాబాధ పెట్టాడు. యజ్ఞములు చేస్తే చాలు చెత కొట్టాడు. వారు వీడు దొంపదేగా దుర్వాసుడు లాంటి వాడి దగ్గరికి వెళ్ళాడు, ముక్కు మీద కొట్టాట. దుర్వాసుడు శాపం పెడితే ఫలించాల నరకాసుడికి, ఎందుకంటే వాడు భూపుత్రుడు, భూదేవి కొడుకు, ఎవరన్నా శాపం ఇచ్చినా ఏమి అవ్వదు. అందుకని దుర్వాసుడికి ముక్కు మీద కొడితే నెత్తురు గారిందిట. ఈ దుర్వాసుడు కూడా అవ్వాలి నెత్తురు, అప్పుడప్పుడు నెత్తి మీద పెట్టుకు పూజించే వాళ్ళేమో శాపాలు పెడతాడు, ఇలాంటి దుర్మార్గులు ఏం చేస్తారు అప్పుడప్పుడు కొడతారు. అందుకే చూడండి, ఎప్పుడైనా ఆదరించిన వాళ్ళని తిట్టకూడదు, మరి ముక్కు మీద కొడతారు ఎప్పుడో ఒకప్పుడు దుర్వాసుడు లాంటి వాడిని. అంత శిక్ష వేసేట. ఇలా ఎందరినో ఏడిపిస్తున్న ఈ దుర్మార్గుడి బాధపడలేకపోయారు. వీడికి కంసుడు, జరాసంధుడు, దంతవక్త్రుడు, ద్విధుడు అని ఒకడున్నాడు. రామాయణంలో మీకు మైందుడు ద్విధుడు అని ఇద్దరు లేరు అన్నదమ్ములు, రాముడికి చాలా సేవ చేశారు. ఆ ద్విధుడు అనేవాడు 10,000 ఏనుగుల బలం కలిగిన వాడు, వాడు స్నేహితుడు వీడికి. త్రేతాయుగం నుంచి స్నేహం, ఈ స్నేహంతో మరింత రెచ్చిపోతున్నాడు వాడు. ఇంతలో ఒకనాడు శ్రీకృష్ణ పరమాత్మ సుధర్మ సభలో ఉండగా ఇంద్రుడు వచ్చాడు. కాళ్ళు ఎదురుగుండా చిన్న పీఠం ఉంటుంది, ఆ పీఠం మీద పెట్టుకుంటాడు ఎప్పుడు కృష్ణుడికి సింహాసనం మీద కూర్చున్నాక, అది నియమం అట. పరమాత్ముడికి ఇలాగే పురాణం చెప్పే వాళ్ళకి ఏదైనా పీఠం వెయ్యాలి, పీఠమో మెత్తని దిండో వెయ్యాలి, ఆ దాని మీద వాళ్ళు కాళ్ళు పెట్టుకోవాలి, అది శాస్త్ర సమ్మతం. శ్రీకృష్ణుడు బంగారపు గద్దె మీద పెట్టుకున్నాడు. ఇంతలో కృష్ణుడు వచ్చాడు, తన కిరీటపు కాంతి శ్రీకృష్ణుడి గోళ్ల మీద పడి మరింత ప్రతిఫలిస్తూ ఉండగా దండం పెట్టాడన్నారు. నమస్కరించి అనుజ్ఞ బుచ్చుకుని పక్కన కూర్చున్నాడు. కృష్ణ వాసుదేవ పరంధామ, లోకాలు అనుగ్రహించడానికి భూమి మీద అవతరించిన వాసుదేవుడివి నేను ఎరుగుదును. ఒకప్పుడు బలిచక్రవర్తిని శిక్షించి నాకు రాజ్యం ఇచ్చినటువంటి ఉపేంద్రుడివి నువ్వు, ఈ ఇంద్రుడి కష్టం నీకు తెలియదా. సమస్త లోకాశ్రయ నిర్జరుల పాలిటి దైవమా, ఆశ్రితుల పాలిటి కల్పవృక్షమా, నీకు నమస్కారం.
దివిజాధీశ్వరులెచ్చగింతురు కదా దేవేశ నిల్జూడా మాధవ గోవింద జనార్దన ఎన్నుచు చిత్తం బంధు సద్భక్తియేతో భవదీయం బగు పాద పద్మమును సంభావింపనే వచ్చితిన్. దేవేంద్రాదులందరూ నిన్ను భక్తితో కలవడానికి వస్తూ ఉంటారు మాధవ దామోదర గోవింద జనార్దన అంటూ. నా హృదయంలో నీ పాద పద్మాలు నిలుపుకుని సేవించడానికి వచ్చాను, నన్ను కాపాడవా. మా అమ్మ చెవుల కుండలాలు లక్కెళ్ళాడు, ఆవిడ రక్తం కారిపోయిన చెవులకి మందేశం, ఇక చెవులకు కుండలాలు పెట్టుకుని అధికారం లేకుండా చేసేసాడు వాడు. ఆ చెవులు మొత్తం పీకేశాడు. వరుణుడు గొడుగెత్తుకుపోయాడు, క్షత్రియ కన్యకల్ని చెరసాల పాలు చేస్తున్నాడు, యజ్ఞకొండములు ధ్వంసం చేస్తున్నాడు, ధర్మం ఉంటే పాడు చేస్తున్నాడు. అయష్టవ్యం అహోతవ్యం అదాతవ్యం అంటున్నాడు, యజ్ఞం చెయ్యకూడదు, దాతృత్వం వద్దు, యజ్ఞంలో నెయ్యి వేయొద్దంటున్నాడు వాడు, దొంగలా ప్రవర్తిస్తున్నాడు. ఈ క్రూరుడి వల్ల నలిగిపోతున్నాం, ఈ ఎలా రక్షిస్తావో, రక్షణ భారం నీది అనగానే శ్రీకృష్ణుడు స్వయంగా నేనే దండయాత్రకి బయలుదేరతానన్నాక రేపే ప్రయాణం వెళ్ళి రమ్మని ఆశీర్వాదం ఇచ్చి పంపించేశాడు. వెంటనే ఏం చేశాడు ఆయన, గరుడా అన్నాడు. పరమభక్తుడైన గరుత్మంతుడు వచ్చాడు, సుపర్ణుడు అంటారు, ఒక్కసారి రెక్కలిలా అంటే చాలు, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. గరుత్మంతుడికి అందుకే సుపర్ణుడు అని పేరు. బంగారం వంటి రెక్కలు కలగడం వల్ల సుపర్ణుడు అనలా, మంచి రెక్కలంటే ఏమిటి, ఆ రెక్కలు ఆ పైకెత్తి కిందకి దింపితే శబ్దం వస్తుంది, రెక్కలు టపటప, ఈయనకి టపటపలు రావట, ఓం నమో నారాయణ అని అష్టాక్షరి మంత్రం వస్తుంది. తులసీదాసు రామచరిత మనసులు ఈ మాట ప్రత్యేకంగా రాశాడు. అంత అద్భుతమైన రెక్కలు అవి. అటువంటి రెక్కలు ఆడించుకుంటూ అష్టాక్షరి మంత్రాన్ని జపం చేసుకుంటూ అక్కడికి వేం చేశాడు మహానుభావుడు గరుత్మంతుడు వైనతేయుడు. రేపు ఉదయం ప్రయాణం అన్నట్ట ఆయన సిద్ధంగా ఉన్నాడు. తన స్వామి మర్నాడు ఉదయం నరకాసురుడి మీదకి దండయాత్రకి వెడుతున్నాడని తెలిసిపోయింది సత్యభామాదేవికి. వెంటనే భర్త కాళ్ళు నొక్కి కిళ్ళి ఇచ్చి స్వామి అందిట. ఏమీ అన్నాడు ఈయన. అంటే దేవా నీవు నిశాట సంఘములను దీపించి చెండాడని ఈ ప్రావీణ్యం బులు చూడగోరదు గదా, ప్రాణేశ మన్నించిన నీ వెంటం కొని పొమ్ము నేనుగని నేడాజిలో చూచి ఈ దేవీ సంఘముకెల్ల చెప్పుదు భవద్దీప్త ప్రతాపోన్నతి. దేవా నీవు ఎంతో గొప్పవాడివని ఎంతోమంది చెబుతూ ఉంటే విన్నాను, నీ యుద్ధం కళ్ళారా చూడలేకపోయాను. ఎంచేతంటే భార్యలు ఎప్పుడు అంతఃపురంలోనే ఉంటారు, నువ్వు యుద్ధానికి వెళ్ళినప్పుడు నీ యుద్ధం చూడలేకపోయాను. నీవు రాక్షసుల్ని చీల్చి చెండాడుతూ ఉంటే నీ నైపుణ్యం నీ ప్రావీణ్యం చూడాలని ఉన్నది. ప్రాణేశ్వర మన్నిల్చిన నీ వెంటం కొని పొమ్ము, ప్రేమతో నా మీద అభిమానంతో, నీ భార్యను కదా, బుద్ధుల భార్యను కదా, నీతో తీసుకెళ్ళవయ్యా, నేను వచ్చి నీ యుద్ధ నైపుణ్యం చూస్తాను. చూసి ఆవిడకి అసలు రహస్యం ఏంటో తెలుసా, ఇంతవరకు ఈ భార్యలు ఎవరో చూడలేకపోయారు, నేనే మొదటిసారి చూశాను కదా, ఇదిగో మన భర్తే ఇలా బాణం ఎక్కుపెట్టాడు, అలా కొట్టాడు, నరకాసురుని ముక్కు మీద కొట్టాడు, కాలు మీద కొట్టాడని వర్ణించి చెప్తే ఎంత గర్వం అది, ఈ సృష్టిలో నేనే మిగిలిపోతాను గొప్పదానిగా. అందుకని ఆవిడ ఏమంటుంది, ఈ దేవీ సంఘముకెల్ల చెప్పుదు భదవద్దీప్త ప్రతాపోన్నతి, నీ భార్యలు అందరికీ చెబుతాను. అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతారు, సత్యభామ ఎలా చూడగలిగేవే, ధనుష్టంకారం చేస్తుంటే శబ్దానికి చెవులు చిల్లు పడలేదా, అసలు నీ ధైర్యమే ధైర్యమే అని అందరూ నన్ను మెచ్చుకోవాలి, అప్పుడు అందరిలోకి నేనే గొప్పదానండి అప్పటికి అందిట. అంటే ఆయన యగాదిగా చూసి, భామామణి యుద్ధరంగం అంటే ఏమనుకుంటున్నావు, పద్మాకరి గారి పురాణం వినడం అనుకుంటున్నావా, పురాణం అయిపోయాక నేతితో తయారు చేసిన బొబ్బర్లో పెసర్లో లేకపోతే పులిహారలో తినడం అనుకుంటున్నావు, వెర్రిదానా. సమద పుష్పంధయ ఝంకారములు కావు భీషణ కుంభీంద్ర బృంహితములు అన్నట్టు ఆయన.